गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। సో దిది ఇవాళ అమ్మాజీ ఆంటీ చెప్తున్నారు ఇవాళ ఒక 2 మినిట్స్ అమ్మాజీ ఆంటీ గురించి చెప్తాను జస్ట్ పరిచయం చేయడానికి. యా సో యాక్చువల్లీ ఆంటీ నాకు 2 విధాలుగా తెలుసు అనమాట. ఒకటి ఫ్యామిలీ రిలేటివ్ క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్ అండ్ ఆల్సో నాన్నగారు భక్తురాలుగా. ఫ్యామిలీ రిలేటివ్గా కంటే నాన్నగారి భక్తురాలుగా ఎక్కువ పరిచయం అనమాట ఆంటీ. సో చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉంది కానీ అంత సన్నిహితం కాకపోయినా నాన్నగారి పరిచయం ద్వారా ఇంకా బాగా తెలుసు ఆంటీ గురించి. సో ఆంటీని ఆంటీ ఎప్పుడు యాక్టివ్గా లైవ్లీగా ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఫేస్లో లైక్ డల్నెస్ కానీ డల్గా ఉండటం కానీ ఎప్పుడు కనిపించదు. ఎప్పుడు చూసినా కూడా షీఈస్ వెరీ యాక్టివ్ పర్సన్ అండ్ వెరీ లైవ్లీ పర్సన్. యా సో కానీ ఒకసారి నాకు యాక్చువల్లీ ఆంటీ గురించి ఎక్కువ తెలియకపోయినా ఒకసారి షష్టిపూర్తికి వెళ్ళినప్పుడు ఆంటీ వాళ్ళ షష్టిపూర్తికి వెళ్ళినప్పుడు నాన్నగారు యాక్చువల్లీ అక్కడ స్టేజ్ మీద ఒక 20 మినిట్స్ చెప్పారనమాట ఆంటీ గురించి నాకు. అప్పుడు ఇంకా బాగా తెలిసింది ఆంటీ గురించి. సో చాలా చాలా కష్టాలు పడ్డారు అంటే చాలా చాలా ట్రబుల్స్లో నుంచి పైకి వచ్చారనమాట ఆంటీ. అంటే బోత్ హార్డ్ వర్క్ ఇంకా గురుభక్తి రెండు చాలా ఉన్నాయి ఆంటీ దగ్గర. చాలా హార్డ్ వర్క్ చేశారు అంటే కష్టాల్లో ఒకలాగా సుఖాల్లో ఒకలాగా కాకుండా రెండు టైమ్స్లోనూ సమకాలికంగా బ్యాలెన్స్డ్గా ఎప్పుడు చిరుమందహాసంతో ఉంటారు ఆంటీ. అంటే నాన్నగారి యొక్క నాన్నగారి మీద ఉన్న సరెండర్ అది అసలు చాలా అమితమైందనమాట. అంటే ఎప్పుడు నాన్నగారిని వదలలేదు. అంటే నాన్నగారిని కష్టాల్లో ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు ఆ విశ్వాసము ఆ సరెండర్ ఇట్ ఇస్ లైక్ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అనమాట. సో షీఈస్ అ కంప్లీట్ సరెండర్డ్ సోల్ టు గురు ఎగ్జాంప్లిఫైయింగ్ దాట్ అనమాట. సో ఆంటీ వాళ్ళు మనకి చెప్పడం నిజంగా అదృష్టము. అలా చెప్పటం వల్ల కూడా ఎప్పుడు మాట్లాడినా నాన్నగారి మీద ఇంకా ప్రేమ ఇంకా రెస్పెక్ట్ ఇంకా భక్తి పెరుగుతుంది ఆంటీ మాటల్లో నాన్నగారి గురించి చెప్పినప్పుడల్లా. ఇవాళ కూడా మనకి మనందరికీ ఒక కొత్త అనుభవం ఆంటీ ఇస్తారు డెఫినెట్గా. అండ్ నాన్నగారు కూడా ఆంటీని చూసినప్పుడల్లా హీ యూస్ టు బీ వెరీ హ్యాపీ అండ్ చాలా ఇంట్లో మనిషిలాగా చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు ఆంటీతో చాలాసార్లు చూసినప్పుడు. సో యా ఇవాళ ఆంటీ చెప్తారు ఇంకా తన పరిచయాల గురించి నాన్నగారి గురించి ఎక్స్పీరియన్సెస్ సత్సంగం రెండు చెప్తారు. యా ఆంటీ వినిపిస్తుందా అండి?
మరి మేము చెప్తాం మీ గురించి. అంత ఉంది అమ్మాజీ గారిలో
అంటే
అంటే ఎంత కాలం వచ్చారు, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నారు, లేకపోతే ఎంత పీరియడ్ నాన్నగారి సన్నిధిలో ఉన్నారు అనేది కాకుండా ఆంటీ ఒరిజినల్ స్వభావమే చాలా స్వీట్ అండ్ ఇన్నోసెంట్. సో సరెండర్ ఆవిడకి అంటే పూర్వజన్మ సుకృతం మరి నాన్నగారి దయ అన్నీ కలిసి ఆ సరెండర్ పాత్ యాక్ట్ అనమాట ఆవిడికి. ఎందుకంటే అంతలా ఆవిడ జీవితం సరెండర్ చేసి నాన్నగారికి, ఆ సరెండర్లో ఆవిడికి ఆవిడ జీవితంలో జరిగిన అద్భుతాలు, నాన్నగారు ఆవిడ పట్ల చూపించిన ప్రేమ అమోఘం. అంటే ఈ కృష్ణ పుష్కరాలప్పుడు లక్కీగా మీ నాన్నగారితో ఆంటీ వాళ్ళింటికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు ఆ రెండు రోజులు ఆవిడతో స్టే చేసినప్పుడు అనిపించింది, అబ్బా ఇంత బ్యూటిఫుల్ భక్తులు అంటే నాన్నగారి దగ్గరికి వచ్చి కనిపించి వెళ్ళిపోతూ ఉంటే మనం దూరం నుంచి చూసాము, లేకపోతే వచ్చి కాసేపు అలకరించారు తప్ప లైక్ రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేది మనం పర్సనల్గా చూసినప్పుడు వాళ్ళ వైభవం తెలుస్తుంది. అలా అమ్మాజీ గారితో 2 డేస్ నాన్నగారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు స్టే చేసినప్పుడు ఆవిడ ఆవిడ ఆవిడలో ఉన్న ఔన్నత్యం తెలియబడింది అనమాట. సో వి ఆల్ ఎంజాయిడ్ ది స్టే ఇన్ దేర్ హౌస్. చిన్న ఇల్లు అయినా మొత్తం మేమందరం దూరిపోయి వి అడ్జస్ట్ అయ్యి ఆంటీ పాపం వాళ్ళ రూములు మాకు ఇచ్చేసి వాళ్ళు హాల్ ఫ్యామిలీ అంతా హాల్లో అడ్జస్ట్ అయ్యారనమాట వినకుండా. సో అవర్ ట్రిప్ టు హర్ హౌస్ వాజ్ అమేజింగ్. సో ఆ కృతజ్ఞతతో ఒక మాట చెప్పవలసి వచ్చింది. సో అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి అండి.
అమ్మా సంతోషం అమ్మా మీ అందరూ ఇలాగా కలుసుకోవటం. ఆత్మబంధువులందరికీ నా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. మనందరం ఒకే ప్లాట్ఫామ్ మీద ఇలాగా గురువు గారి డివోటీస్ అవ్వటం నిజంగా మన పూర్వజన్మ సుకృతం అమ్మా. ఇది
ఇది
అందరికీ దొరికే భాగ్యం కాదమ్మా. నాకు నేను 33 ఏళ్ల వయసు వచ్చే వరకు నేను నాన్నగారి దగ్గరికి రాలేదమ్మా. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటేనమ్మా పూజ అంటే అంటే అసలు భక్తి అంటే నాకున్న విషయం ఏంటంటే పూజ చేసుకోవటం, గుడికి వెళ్ళటం, గుడిలో నా కోరికలు ఏమన్నా ఉంటే మొక్కేసుకోవటం, కార్తీక సోమవారాలు పౌర్ణాలు ఉపవాసాలు ఉండటం, ఇదే భక్తి అంటున్నదన్నమ్మా. ఇంతకన్నా నాకు బియాండ్ దట్ నాకు అసలు నా బ్రెయిన్లో ఇంకొక కొత్త విషయం తెలియదమ్మా. ఎందుకంటే అసలు అంటే నేను ఉన్న నా సరౌండింగ్స్లో ఉన్న నా పరిస్థితుల వలన ఏమన్నా కానీ నాకు అంతకన్నా ఎక్కువ నేర్పించలేదమ్మా నాకు. కానీ ఈ చిన్నప్పటి నుంచి ఒక భావన ఉండేదమ్మా, ఏది జరిగినా మన మంచికే, అంతా మన మంచికే, అంతా మన మంచికే అనే ఒక థాట్ మాత్రం బలంగా ఉండేదమ్మా నాకు. ఏ సిచ్యుయేషన్లో వచ్చినా ఏదైనా ఏ సంఘటన జరిగినా ఇది మన మంచికే, ఇది మన మంచికే అని సరిపెట్టుకునేదాన్ని మనసుకి. కానీ ఈ ఈ పూజలు ఈ వ్రతాలు ఈ నోములు ఇలాంటివన్నీ కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకునేదాన్ని అమ్మ. అయితే మనకి నాకు అసలు నాన్నగారితో పరిచయం దొరకటం మన భానుగారి పద్మ ద్వారా జరిగిందమ్మా. తను తను విజయవాడలో ఉన్నప్పుడు మా అంటే యాక్చువల్గా పద్మ గురించి ఇక్కడ చెప్పాల్సి వస్తే నాకు మా బావగారి కొడలు కూడా అమ్మ తను. కానీ మేమిద్దరం ఒకే ఏజ్ గ్రూప్ అవటం వలన కొంచెం ఫ్రెండ్షిప్గా కూడా ఉండేవాళ్ళమ్మ. ఆ రోజుల్లో వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు, నేను తన ఇంటికి వెళ్తా ఉండేవాళ్ళం. ఈ ఒక కార్తీక సోమవారం తను మా ఇంటికి వచ్చిందమ్మ, సోమవారమో పౌర్ణమో ఆ రోజున ఉపవాసం ఉండి మేమిద్దరం సాయంకాలం గుడికి వెళ్ళి మాకు దగ్గరలో శివాలయం ఉండేదమ్మా. కార్తీక మాసం అంతా శివాలయంకి వెళ్ళిపోయేదాన్ని. ఆ కార్తీక మాసం తను ఆ రోజు వచ్చింది, ఉపవాసం ఉండి సాయంకాలం గుడికి వెళ్ళామమ్మా, దీపం పెట్టుకుని వచ్చాం, వచ్చి భోంచేసినాక తన ఇంటికి వెళ్ళేటప్పుడు అందమ్మ ఒక మాట, అమ్మా చెక్క నీకు భక్తి చాలా ఎక్కువ, నన్ను అమ్మా చెక్క అనేది అమ్మా, అమ్మా చెక్క నీకు చాలా భక్తి ఎక్కువ అనుకుంటాను, నిన్ను ఒకసారి నాన్నగారి దగ్గరికి తీసుకెళ్తాను అంది. నాన్నగారు ఎవరమ్మా నాకు తెలియదు కదా, నేను ఎప్పుడు వినలేదు, నాన్నగారు ఎవరు అని అడిగాను. అంటే అమ్మా చెక్క మహాజ్ఞాని, భగవాన్ టీచింగ్స్ అన్ని చెప్తా ఉంటారు నాన్నగారు, ఒక్కసారి నువ్వు దర్శనం చేసుకో అమ్మా చెక్క, నీకు నచ్చితే నువ్వు కంటిన్యూ అవ్వదు కానీ అమ్మ, నేను నాన్నగారు వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తాను, నువ్వు ఆ రోజు రా అని చెప్పింది. అయితే ఆ రోజు నా పద్మ నాన్నగారు వచ్చే రోజు ముందు రోజు నాకు ఫోన్ చేసింది, రేపు నాన్నగారు వస్తున్నారు అమ్మా చెక్క, పలాని సుబ్బరాజు సిరి సుబ్బరాజు గారి ఇంటికి వచ్చేవారమ్మా నాన్నగారు అప్పట్లో విజయవాడ. సుదర్శనమ్మ గారు నాన్నగారికి చాలా మంచి డివోటీ అమ్మ, అసలు ఎంత సరైనది అంటే ఆమె పోల్చుకుంటే మేమందరం నథింగ్ అంటున్నదన్నమ్మ నేను, అంత భక్తి అనమాట ఆమెకి నాన్నగారు అంటే. అయితే ఆ నాన్నగారు అక్కడికి వస్తున్నారు పలాని చోట అమ్మ అని అడ్రస్ అంతా చెప్పిందమ్మ నాకు, వెళ్ళాం. అయితే అంటే నేను ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నాన్నగారు ఇంట్రడక్షన్ ఎందుకు చూస్తున్నాను అంటే డీటెయిల్ గా నాకు అసలు ఆయనతో ఎలా ఇంట్రాక్షన్ ఏందో చెప్తున్నానమ్మ. అయితే వెళ్తేనమ్మా నా పద్మ పద్మ పరిచయం చేసిందమ్మా. అమ్మ మీ అందరికి నాకు క్లారిటీగా ఉందమ్మా మాట,
చాలా బాగుందండి చెప్పుకోండి.
ఓకే అమ్మా. అయితే నాన్నగారి దగ్గర తను తీసుకెళ్ళి నాన్నగారి దగ్గర పరిచయం చేసిందమ్మా నన్ను, మా చిన్నత్తగారు నాన్నగారు అని చెప్పింది. అంటే నాన్నగారు నా ఇంక చూసి ఒక మంచి నవ్వు నవ్వారమ్మా, ఒక చూపు చూసారంతే, తర్వాత ఇంకా నన్ను ఏమి మాట్లాడించలేదమ్మా. పద్మని అడిగారు మీ ఇంటికి వస్తుంటారా అమ్మా అని అడిగారు, వస్తుంటారు నాన్నగారు అని చెప్పిందమ్మా. సాయంత్రం దాకా కూర్చున్నానమ్మా, నాతో మాట కూడా మాట్లాడలేదు, అలా చూస్తానే అందరితో అలా ఏదో చెప్తున్నారు నాన్నగారు, వింటున్నాను ఆయన చూస్తున్నాను, ఆయన నన్ను చూస్తున్నారు కానీ మాట్లాడలేదమ్మా నన్ను. సరే ఆ తర్వాత సాయంకాలం దాకా ఉండి వచ్చేసానమ్మా. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కూడా మళ్ళీ పద్మ నాకు ఫోన్ చేసిందమ్మా, మళ్ళీ వెళ్ళాను. ఆ రోజు కూడా నాన్నగారు నాతో ఏమీ మాట్లాడలేదమ్మా, ఒక్కసారి చూశారు, ఒక నవ్వు నవ్వారు అంతేనమ్మా. అయితే మళ్ళీ మూడోసారి వెళ్ళాను. ఆ వెళ్ళబోతున్నప్పుడు ఆ రోజున నాకు ఒక చిన్న లోపల నుంచి ఒక థాట్ వచ్చిందమ్మా, ఎందుకు వెళ్తున్నావు, ఆయన నీతో మాట్లాడు, నువ్వేమో ఆయన కోసం వెళ్తున్నావు ఎందుకు అని అడిగిందమ్మా లోపల నుంచి. నేను వెంటనే నాకు ఆన్సర్ ఎలా వచ్చిందంటే, ఆయన చూపు బాగుంది, చాలా అందంగా ఉంది అని నవ్వు, ఏంటో ఆయన దగ్గర కూర్చుంటే చాలా పీస్గా ఉంది, కాసేపు కూర్చుంటే ఆయన చూపు నా మీద పడుతుంది కదా, మాట్లాడిపోయినా పర్లేదులే వెళ్దామని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళి వెళ్ళేసరికమ్మా ఆ రోజు లక్కీ కానీ కొంచెం లేట్గా వెళ్ళాను, ఎవ్వరూ లేరమ్మా నాన్నగారి దగ్గర, నాన్నగారు ఒక్కడే రూమ్లో కూర్చున్నారు. నేను వెళ్ళంగానే నన్ను చూసి లోపలికి రామ్మా తలుపు దగ్గరికి అయ్యి అన్నారు. లోపలికి వెళ్ళి నాన్నగారి దగ్గర కూర్చోబెట్టినారమ్మా. ఇది కరెక్ట్గా 93 ఎండింగ్ లో జరిగిందమ్మా ఈ విషయం, 1993. అంటే నాన్నగారు అప్పుడమ్మా నాన్నగారి దగ్గరికి వెళ్ళింది నేను, వెళ్ళి నాన్నగారి దగ్గర కూర్చోబెట్టుకున్నారమ్మా. ఇంకా గంటన్నరమ్మా నన్ను నాన్నగారు అడగని విషయం లేదు, నేను చెప్పని విషయం లేదమ్మా, నా ఫ్యామిలీ గురించి, మా అత్తగారి ఫ్యామిలీ గురించి, మా పిల్లల గురించి, మా వారు, మేము చేసే బిజినెస్, అసలు ఒకటి కాదమ్మని ఎలా చెప్తున్నానంటే, ఆయన చూస్తుంటే నాకు ఏదో మా నాన్న చూస్తున్నట్టే ఉందమ్మా, కొత్తగా నాకేం అనిపించల, అదేంటో జనక భవన్ అనమాట, లోపల నుంచి మా నాన్నతో మాట్లాడుతున్నట్టే ఉందమ్మా అక్కడ కూర్చుంటే. నేను ఇంకా ఆయన ఏదో గురువు గారు, ఆయనతో ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదు, ఇది చెప్పొచ్చు అని అసలు డిస్క్రిమినేషన్ ఎట్లా కనపడలేదమ్మా నాకు, అనిపించల నాకు. నాన్నగారు అవన్నీ అడిగేసిన తర్వాత, అమ్మ మీ వారు మంచి ఆయన కదా, నేను బాగా చూసుకుంటారు కదమ్మా అన్నారు. నా సిల్లీ ఆన్సర్, అవును నాన్నగారు చాలా బాగా చూసుకుంటారు అన్న. అయితే మళ్ళీ అన్నారు, అమ్మ మీ ఇద్దరు చాలా కష్టపడతారు కదమ్మా అన్నారు. నేను అన్నాను, అవును నాన్నగారు మరి కష్టపడిపోతే మరి మా ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలి కదా నాన్నగారు, కష్టపడిపోతే ఎలా జరుగుద్ది నాన్నగారు అన్న. ఏంటన్నా మా క్వశ్చన్ ఆన్సర్లు కూడా, నేను ఇంకా ఏదో ఒక గురువు దగ్గర కూర్చున్నాను, ఒక మకా జ్ఞాన దగ్గర కూర్చున్నాను, ఆ రోజు నాకు తెలియలేదమ్మా ఎందుకంటే అది ఫస్ట్ మీటింగ్ నాన్నగారితో నాకు. సో అన్ని మొత్తం నాన్నగారి దగ్గర చెప్పుకోవచ్చు, ఈయన దగ్గర అన్ని చెప్పేసుకోవచ్చు అనిపించింది అమ్మా, ఏది దాయాలనిపించలేదు, ప్రతిదీ అడిగారమ్మా. మీ వారు బాగా చూసుకుంటారు అన్నప్పుడు, అవును నాన్నగారు ఆయన కట్నం కూడా తీసుకోకుండా చేస్తున్నారు నాన్నగారు, ఆ మాట కూడా చెప్పేశానమ్మా అక్కడ. అంటే అసలు ఒకటి కాదనమాట, ఒక విషయం కాదు. ఆ రోజు నాన్నగారు ఒక నన్ను పుస్తకం నన్ను అలా కూర్చోబెట్టే పుస్తకం మొత్తం చదివేశారమ్మ, నన్ను మొత్తం గంటన్నర కూర్చోబెట్టి అన్ని చదివేసిన తర్వాత అమ్మ అన్ని మాట్లాడినాక నేను నాన్నగారు ఇంకా లేచానమ్మ, వస్తాను నాన్నగారు బయలుదేరితే నాన్నగారు ఏం చేశారంటేనమ్మ నా చేతికి ఒక గీత పుస్తకం ఇచ్చారమ్మ, చిన్నది గీత భగవద్గీత. నేను అప్పటి వరకు అసలు గీత వింటే ఘంటసాల గారు పాడుతుంటే ఓహో బాగా పాడుతున్నాడు ఇదేదో బాగుంది అనుకున్నానే కానీ దాని అర్థం తెలియదమ్మా, దాని అసలు దాని ఏంటో కూడా నాకు తెలియదు కానీ వినేదాన్ని. ఊరికే ఘంటసాల గారు పాడబడుతుంటే ఏదో బాగుంది అనుకునేదాన్ని. నాన్నగారు గీత పుస్తకం ఇస్తే నేను నాన్నగారిని అడిగాను, నాన్నగారు ఈ శ్లోకాలు తప్పు చదువుకోకూడదు అంటారు కదా నాన్నగారు, మరి ఇది నాకు వస్తుంది అంటారా అని అడిగా. అంటే నాన్నగారు ఒక మాట చెప్పారమ్మ చక్కగా, అమ్మా అర్థం చదువుకో అమ్మా, నీకు అర్థం గనక నీకు అవగతం అయితే శ్లోకం అదంతా కదే నీ నోటికి వచ్చేస్తుంది అమ్మా అన్నారు, ముందు నువ్వు అర్థం చదువుకోమ్మా అన్నారు. సరే నాన్నగారని తీసుకొచ్చేస్తున్నాను. ఆ తర్వాత నాన్నగారి అలా అది 93లో జరిగిందమ్మా. ఆ తర్వాత నాన్నగారి షష్ఠి పూర్తి జరిగిందమ్మా శృంగవృక్షంలో. నాన్నగారి షష్ఠి పూర్తికి మా భక్తులు మేము విజయవాడ నుంచి కూడా కొంతమంది వెళ్ళాము వచ్చామమ్మా ఆ రోజున. ఆ తర్వాత నాకు పద్మ కొన్ని పుస్తకాలు ఇచ్చిందమ్మా, అందులో నేను ఎవరినన్నా ఒక పుస్తకం ఉందమ్మా. అంటే నాకు కొంచెం పుస్తకాలు చదవటం బాగా పిచ్చమ్మా, చిన్నప్పటి నుంచి నవల్స్ అని విపరీతంగా చదివేదాన్నమ్మా. ఎలా అంటే అసలు కోరుకో నవల చదివేసేదాన్ని అనుకోండి, అలా చదివేది అంత పిచ్చి అనమాట పుస్తకాలు అంటే. అయితే నాకు పద్మ పుస్తకాలు ఇస్తే అన్ని ఆ ఇచ్చిన పుస్తకాలన్నీ చదివేసి అమృత వాక్లు నేనేవండి ఇలా రెండు మూడు పుస్తకాలు ఇచ్చిందమ్మా నాకు చదివేశాను. అయితే నాకు నాన్నగారు మళ్ళీ వచ్చినప్పుడు నాకు అందులో ఒక క్వశ్చన్ అమ్మా, నేనేవండి పుస్తకం చదువుతుంటే నాకు ఏమీ అర్థం కాలేదమ్మా, అందులో చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది. అయ్య బాబో ఏంటి ఎంత కన్ఫ్యూజన్ వస్తుంది, ఇది ఏంటి అసలు, ఇది నేను అంటున్నారు ఈ నేను ఏంటో నేనుతో తెలుసుకోమంటున్నారు అసలు ఈ గందరగోళం ఏంటో నాకు అర్థం కాలేదమ్మా. ఇమ్మా అది నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారు నేను మాట అడిగానమ్మా, నాన్నగారు ఏంటండి నాన్నగారు ఈ నేను నేను అంటున్నారు ఈ నేను నేనుతో నేనుతో తెలుసుకోమంటున్నారు ఇంకెంత గందరగోళంగా ఉంది నాన్నగారు అన్నాయి. వెంటనే ఆయన ఏం చేశారంటే నా ఇంకా రెండు మూడు నిమిషాలు అలా చూసి కుడిచే ఇలా పైకి ఎత్తే ఆశీర్వదించినట్టుగా నాన్నగారు చెప్పి పెడతారు అమ్మా, అలా పెట్టి అమ్మా నువ్వు భక్తిలో ఉండమ్మా నీకు భక్తి సరిపోతుంది అన్నారు.
సూపర్,
భక్తిలోనే ఉండమ్మా, భక్తిలోనే ఉండమ్మా అమ్మా అది నీకు భక్తి సరిపోతుంది అన్నారు. నేనన్నాను అంటే మనకి ఇంకా అక్కడ పూర్తిగా అవగాహన రాలేదు కదా, నేనన్నా నాన్నగారు విచారణ చేయాలంటున్నారు కదా నాన్నగారు, మరి విచారణ చేయకపోతే ఏంటో జ్ఞానం రాదంటున్నారు కదా నాన్నగారు ఆ పుస్తకంలో అలా చెప్పారు కదా అన్న. అంటే అమ్మా నీకు గీత ఇచ్చాను కదా, గీతలో మరి కృష్ణ పరమాత్మ ఎన్ని మార్గాలు చెప్పాడమ్మా, కర్మ మార్గం చెప్పాడు, జ్ఞాన మార్గం చెప్పాడు, భక్తి మార్గం చెప్పాడు, ఇన్ని మార్గాలు చెప్పాడు కదమ్మా, ఒక్క విచారణ ఒక్కటే మెయిన్ అని కాదమ్మా, భక్తి కూడా జ్ఞానానికి మాతమ్మా, తల్లి లేకుండా బిడ్డ రాదు కదమ్మా, నీకు భక్తిలో ఉండమ్మా నీకు భక్తి సరిపోతుంది అని చెప్తూ నాన్నగారు ఒక మాట చెప్పారు. అప్పటికి నేను భగవాన్ నాకు అసలు భగవాన్ గురించి తెలిసిందే నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మా. నాన్నగారు చెప్తారు కదమ్మా, ఆచార్యుల వారు చెప్పారు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుషత్వం అని చెప్తుంటారు కదా, అసలు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదని, ఎంతో సత్కర్మ చేసుకుంటే కానీ మోక్షం యొక్క కాంక్ష రాదని, అసలు ఆ మోక్షం యొక్క దృష్టే మళ్ళదని, ఈ రెండు ఉంటే సరిపోతుందా, ఈ మోక్షకాంక్షని పెంచి పోషించే గురువు ఒక మహాపురుషుడు మహాజ్ఞాని నీకు ఆశ్రయం దొరకాలి కదా, ఇవన్నీ నీకు దొరకాలి కదా అని ఆచార్యుల వారు అన్నారు నాన్నగారు చెప్పారు. అంటే నాకు అప్పుడు అనిపించిందమ్మా, ఏ జన్మలో ఏం చేసుకున్నా నాకు తెలియదమ్మా, ఏం ఎలా జరిగిందంటే గురువు గారు ఆ అనుగ్రహం ఆ రోజు నువ్వు భక్తిలో ఉండమ్మా అన్న మాట అమ్మా నాకు ఇంకా ఎప్పుడు గుడికి వెళ్ళినా కోరికలు కోరటం మానేశానమ్మా, ఒక్కటే అడిగేదాన్ని, ఈశ్వర నా కంఠంలో ప్రాణం ఉన్న వరకు నా గురువు పాదాల మీద భక్తి విడిచిపెట్టకుండా ఉంటే చాలు నాకు, ఆ భక్తి ఆ విశ్వాసం ఆ ప్రేమ మాత్రం వదిలిపెట్టకుండా చూడు తండ్రి అని నమస్కారం చేస్తున్నదాన్నమ్మ. నేను కోరికలు నాన్నగారు ఎప్పుడైతే నాన్నగారి దగ్గరికి వెళ్ళానో నాన్నగారి దగ్గర చెప్పిన ప్రవచనాలు వింటున్న కొద్దీ నాన్నగారి దగ్గర నేను రమణ భాస్కర్ నేను వచ్చేదమ్మ నాకు. కాకపోతే నేను నాన్నగారి దగ్గరికి వెళ్తాం, సంవత్సరానికి 3 సార్లే వెళ్ళేదాన్నమ్మ, రమణ జయంతి, నాన్నగారి పుట్టినరోజు, గురు పౌర్ణమి, 3 వెళ్ళేదాన్నమ్మ. ఆ స్టార్టింగ్ లో ఈ నేనెవళ్ళ పుస్తకం గురించి అడిగినప్పుడు నాన్నగారి భక్తులలో ఉండమ్మ అని చెప్తూ ఇంకో మాట చెప్పారమ్మ, అమ్మ భగవాను పైకి అంతా జ్ఞానమేనమ్మా, కానీ లోపలంతా ఉన్నదంతా భక్తేనమ్మా, రామకృష్ణ పరమహంస పైకి కాళీమాత భక్తుల్లా కనపడతాడమ్మా, లోపల ఉన్నదంతా జ్ఞానమేనమ్మా, ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ జ్ఞానం వచ్చి తీరుతుందమ్మా, ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ భక్తి లేకుండా ఉండదమ్మా, ఈ రెండు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ శాంతి ఆనందం ఉంటుందమ్మా. మనిషి, ప్రతి మనిషి కోరుకునేది ఆనందమే కదమ్మా, ఆ ఆనందం కావాలంటే నువ్వు భక్తిలో ఉండమ్మా అన్నారు. ఆ తర్వాతము ఇలా నాన్నగారిని చూసిన కంటే నాకు ఎందుకో జనక భావన లోపల నుంచి, ఇప్పుడు మా నాన్నే అనుకున్నది, నేను ఏ జన్మలోనో నేను నాన్నగారి కూతుర్ని, మధ్యలో గారిదెత్తి బయటకు వెళ్ళిపోయాను, మళ్ళీ ఈ జన్మ నన్ను ఇలా భక్తురాల్లా చేర్చుకున్నారనుకున్నదాన్ని అమ్మ నేను, ఇంకో థాట్ వచ్చేది కాదు. అయితే ఒకరోజు ఇది నిజంగా ఈ వంపు పెట్టారమ్మ నాన్నగారు. ఈ వంపు ఎక్కడ తీసుకొచ్చారంటే నేను నాన్నగారు నాకు లోపల నా జనక భావన బలపడతాక అన్నట్టు ఒక సంఘటన క్రియేట్ చేశారమ్మ నాన్నగారు. నాన్నగారు అప్పుడు సిరీస్ రాజు సుబ్బరాజు గారి ఇంటికి వచ్చేవారని చెప్పాను కదమ్మా, అక్కడ అసలు మాకు చాలా అవకాశం అమ్మ, అప్పట్లో భక్తులు తక్కువ మంది ఉండేవాళ్ళమ్మా, మేము అసలు మా నాన్నగారు ఎంతో దగ్గరగా ఎంతో క్లోజ్ గా అలా ఉండేవాళ్ళం అన్నట్టు అనిపించేదమ్మా మాకు. సో మా నాన్నగారే అనిపి మా నాన్నగారు మా నాన్నగారు అలా అనిపించేదమ్మా. అయితే ఒక ఆ రోజు నాన్నగారి దగ్గరకు, అది నాకు ఎందుకంటేనమ్మా ఇంత బాగా డేట్ గుర్తు పెట్టుకున్నానమ్మా, ఆ రోజు 29 అమ్మా 1998 అమ్మా, అంటే ఈ లోపల 4 గడిచిపోయిందమ్మా నాన్నగారి దగ్గరికి వెళ్తాం నేను. ప్రతి వెళ్ళినప్పుడల్లా ఆయన మీద నాకు ఆ జనక భావన ఆ లోపలే అలాగే ఉందే కానీ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవ్వాలి, అక్కడ బయటికి రాలేదమ్మా. అయితే ఆ రోజు నాన్నగారు ఏం చేశారంటేనమ్మా, ఇది అమ్మా మాది రేపు వాచీ షాప్కి వెళ్దామా, వాచీ కొనుక్కుందామా అని అడిగారు. నాన్నగారు పొద్దున్నే 11:30 కల్లా అలా వచ్చేస్తాను నాన్నగారు, 11 షాపులు తెలుసుగా వెళ్దాం నాన్నగారు అని చెప్పి వెళ్ళాను అని ముందు రోజు వెళ్ళిపోయాను. 29 30 మళ్ళీ మరుసటి రోజు 30 నాన్నగారి దగ్గరికి వెళ్ళానమ్మా. నాన్నగారు భోజనం చేస్తున్నారు, భోజనం అయిపోయినాక వచ్చి హాల్లో కూర్చొని భక్తులతో మాట్లాడి అమ్మ వెళ్దావా అన్నారు. నన్ను వెళ్దాం నాన్నగారు అంటే అంతలో సుదర్శన అమ్మగారు అమ్మ, శ్రీ రాజు గారు భార్య సుదర్శన అమ్మగారు డ్రైవర్ని ఇచ్చి కారులో వెళ్ళండి అని పంపించారమ్మ. మా ఇద్దరు మేము ఇద్దరమే వెళ్ళామమ్మ. అతనికి ఏం చెప్పానంటే మాకు విజయవాడలో అప్సరా టాకీస్ సెంటర్ దగ్గర టైటాన్ షోరూమ్ దగ్గర తీసుకెళ్ళమన్నానమ్మా. లోపలికి వెళ్ళిన తర్వాత నాన్నగారు అన్నారు, నువ్వే చూడమ్మా వాచి అన్నారు. అతను చాలా రకాలు చూపించాడమ్మా, అందులో ఒకటి చూసి నాన్నగారు ఇది బాగుంది నాన్నగారు అన్నా. అంటే నాన్నగారు తను ఎక్కువ పరీక్ష కూడా చూడలేదమ్మా, అలా చూస్తే ఇచ్చేయమ్మా ప్యాక్ చేయమనమ్మా అని. అమ్మా ప్యాక్ చేస్తున్నప్పుడు మరి అతను మామూలుగా షాప్ అతను ప్యాక్ చేసి మామూలుగా ఇచ్చేయచ్చు కదమ్మా, దాన్ని అన్నాడు ప్యాక్ చేస్తూ, మీ అమ్మాయి అండి అని అడిగారమ్మ నాన్నగారిని. నాన్నగారు అవునండి అవునండి అన్నారు నాన్నగారు. మరి అల్లుడు గారు ఏం చేస్తారండి, మళ్ళీ ఇంకో క్వశ్చన్ అమ్మా, ప్రింటింగ్ ప్రెస్ అండి అని అసలు అలా సమాధానాలు చెప్పి నాన్నగారమ్మ. ఇంకా నువ్వు ఆలోచించిన లోపల ఎంత పొంగు వచ్చిందంటే అమ్మా, ఎలాంటి పొంగు అంటే నిజంగా అప్పటి వరకు బర్త్ డేట్ లేదు, అదే బర్త్ డేట్ అనిపించిందమ్మా నాకు. నాన్నగారి కూతురుగా నేను పుట్టేసాను ఇవ్వాలనిపించిందమ్మా రోజు.
సూపర్ సూపర్.
అప్పుడు దాకా ఏదో లోపల ఏదో జనక భావన ఉన్నా ఆ మాటతో బలపడిపోయిందమ్మా. అంటే షాపింగ్ ఒక వంపు అమ్మా నాకు, ఆ వంపు పెట్టి తీసుకుని వెళ్ళి కానీ అక్కడ నాకు ఉన్న నా లోపల ఉన్న భావాన్ని బలపరిచేశారమ్మా నాన్నగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాన్నగారు అదే ప్రేమ అమ్మా, ఆ కూతురి మీద ఉన్న ప్రేమ ఆ ప్రేమేనమ్మా, అలాగే అదే ప్రేమ అదే అనుగ్రహం అలాగే వర్షించేవారు. ఎప్పుడు కనపడినా కూడా అలాగే నన్ను చూసేవారమ్మా కూతురులాగానే. నాకు కూడా నాన్నగారి దగ్గరికి వెళ్తే పుట్టింటికి వెళ్ళినట్టే ఉండేదమ్మా, అంటే అందరి భక్తులకి అలాగే ఉండేది నాకు అనుకు చెప్పు అది కూడా తెలుసమ్మా. కానీ నాకు నాన్నగారు అలా ఆ షాప్ లో చెప్పేసరికి ఇంకా అసలు ఏనుగు ఎక్కినట్లు అంటే నాన్నగారు చదువుతామ్మా ఏనుగు
ఎక్కేసాను
అంటే అలా నాన్నగారు అలా తీసుకెళ్లారమ్మా నన్ను అలా తీసుకెళ్తూ కూడా దారి అని నాకు మధ్య మధ్యలో ఏం చెప్పేవారు అంటానమ్మా షాప్ నుంచి వచ్చేసేటప్పుడు కూడానమ్మా షాప్ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేస్తున్నాక తెలిసి అందరూ అన్నారమ్మా నాన్నగారితో షాపింగ్కి వెళ్ళావా నువ్వు అని అడిగారు అందరు నన్ను నాన్నగారు షాపింగ్ నాన్నగారు నన్ను ఇలా చేయటట్టే తీసుకెళ్లారు అనుకున్నాను కానీ అమ్మా పద్మ నన్ను పరిచయం చేస్తున్నప్పుడు అప్పుడు నాకు అర్థం కాలేదమ్మా ఒక మహాజ్ఞా అసలు నేను ఇంత చీకట్లో ఉన్నాను ఇంత వెలుగులోకి వెళ్తున్నాను అసలు నాకు తెలియలేదమ్మా ఈ మాట ఈ నాన్నగారి దగ్గర విన్నకాని విపరీతమైన ఆనందం వచ్చేసిందమ్మా నాకు ఎంత అంటే అసలు అమ్మో అమ్మో పద్మ నన్ను నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళకపోతే లైఫ్లో ఎంత మిస్ అయిపోయేదాన్ని నాకు ఈ ఇలాంటి ఆనందం దొరికేదా ఇలాంటి బ్లిస్ నేను అసలు పొందేదాన్నా అసలు అసలు ఏంటిది అని నాకెంతో ఆశ్చర్యం వేసేసిందమ్మా ఇంకా అప్పటి నుంచి ఏంటంటే నాన్నగారు ఎప్పుడొచ్చినా కూడా నేను ఆ శ్రీశ్రాజు గారి ఇంటికి వెళ్ళటం అమ్మా లేదా ఆ నాన్నగారిని ఎక్కువ స్టేషన్లో కలిసేదానమ్మా నేను స్టేషన్లో కూడా ఎందుకమ్మా పద్మ అంతకుముందు నాకు కాఫీ తీసుకెళ్లేదమ్మా పద్మ నాన్నగారికి తను హైదరాబాద్ వెళ్ళిపోతూ ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చిందమ్మా తను హైదరాబాద్ నాకు అప్ప చెప్పిందమ్మా నాన్నగారు నర్సాపూర్కి వస్తారమ్మా దాకా నువ్వు కాఫీ తీసుకెళ్ళు అని తను తన నాకు నాకు ఆ భాగ్యం నాకు కల్పించిందమ్మా నాన్నగారు అక్కడ బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేసేవారమ్మా నేను తెల్లవారుజామున అలా కాఫీ తీసుకెళ్తాకి అది అలారం ఆ ఆనందం ఏమని చెప్పమంటారు అమ్మా అసలుకాక ఇంకా లేచి తెల్లవారుజామున లేచి కాఫీ కలుపుకుని అదేంటి ఎవరమ్మా మన ఇంటికి అసలు ఎవరు వచ్చినా నాకు అంత ఆనందం కలిగేది కదమ్మా ఏంటో తెలియదు ఇచ్చి ఆనందం వచ్చేసేది నాన్నగారిని చూస్తున్నాను అంటే అలా అంత ఆనంద పడిపోయేదాన్ని అమ్మ అలాంటి టైంలోనేనమ్మా మేము ఒక ఆప్టిక్ మిషన్ కొన్నామమ్మా నాన్నగారు చెప్తారు కదమ్మా మన ప్రారంభంలో ఉన్నది తప్పించలేము అది ఈశ్వరుడు అడ్మినిస్ట్రేటర్ అమ్మా ఆయన పంపించాల్సిన ఇవన్నీ పంపించేస్తాడు మనకని చెప్తారు కదమ్మా నాన్నగారు ఎప్పుడు ఆ అడ్మినిస్ట్రేటర్ ఆయన మన ప్రారంభానికి మొట్టికాయలు అన్ని వేసేస్తాడమ్మా వేయాల్సిన మొట్టికాయలు అన్ని వేసేస్తాడు ఆ మొట్టికాయలు వేసానమ్మా ఆ మొట్టికాయలు తినేటప్పుడు మా తాలూకు అసలు దాని తాలూకు బాధ అంటమ్మా మనకి ఏమీ లేకుండా అసలు ధైర్యాన్ని ఇచ్చేసేవాడే గురువు అమ్మ అని చెప్పేవారు నాన్నగారు అసలు ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నా అన్ని అసలు ఈ ప్రారంభం ఎంత ప్రభావం ఎంత స్పీడ్గా ఉన్నానమ్మా నీకు అసలు గురువు నేను అందులోంచి కాపాడతాడు అని చెప్పి నాన్నగారి ప్రవచనాలు చెప్పేవారు కదమ్మా గురువు డెస్టినీ ప్రకారం మనకి ఈశ్వరుడు డెస్టినీ ప్రకారం రావాల్సిన కష్టాలు అన్నీ ఇచ్చేసినాడమ్మా వాటి ప్రభావం మీ మీద పడకుండా స్వీట్గా ఉంచేవాడు గురువు అమ్మ అనేవారు నాన్నగారు నిజంగా ఆ స్వీట్నెస్ నాకు నేను అనుభవంలో తెలుసుకున్నానమ్మా మేము ఒక ఆబ్జెక్టర్స్ పెట్టామమ్మా నాన్నగారు అనేవారమ్మా నన్ను దాన్ని వైట్ ఎలిఫెంట్ అనేవారు అమ్మా అంటే ఎలిఫెంట్ పెడతలే కానీ దాని నుంచి మనకి వచ్చే దాన్ని చాలా తిప్పలు పడాలి కదమ్మా ఎలిఫెంట్ని పెంచాలంటే మరి మామూలుగా కాదు కదా ఆ ఎలిఫెంట్ని కొన్నారమ్మా మనం నాన్నగారు నాతో అన్నారు నాన్నగారు దానిలో పడే కష్టాలు నేనమ్మా ఒకటి నాకు ఏదొచ్చినా నేను ఎప్పుడు ఎవరికి అమ్మకి కానీ మా అమ్మకి చెప్పాలనిపించేది కదమ్మా మా అనంద అత్తో బుట్టలు కూడా ఎవరికి చెప్పేదాన్ని కదమ్మా నేను అసలు ఆనందం రాని దుఃఖం రాని అన్ని నాన్నగారితోనే షేర్ చేసుకునేదాన్నమ్మా నేను వెళ్ళేసి ఆయన చెప్పేసుకుంటే నా అశాంతి అంతా వెళ్ళిపోయేదమ్మా నాకు శాంతి వచ్చేసేది ఈ మాటలు మా కష్టంగా చెప్పుకుంటుంటే ఆ రోజు పెద్దిరాజు గారు శానికి ఉన్నారమ్మా పెద్దిరాజు గారు ఆయన పుస్తకంలో రాసేశారమ్మా ఈ మాటలన్నీ నాకు తెలియదు తర్వాత జ్ఞానఫలం పుస్తకం చదివినప్పుడు నా వాచి సంఘటన వాచి గురించి నేను చెప్పటం అది అది రాశారమ్మా ఈ మాట రాశారమ్మా ఆయన పైపెచ్చి నాన్నగారు ఆ వాచి బిల్డింగ్ అయిపోయినాక ఆ గ్యారంటీ కార్డు నాకే ఇచ్చి బిల్లు నాకే ఇచ్చి మీ దగ్గర భద్రంగా పెట్టమ్మా అన్నారమ్మా ఇప్పటికీ నా బీరువాలో ఆ బిల్లు ఉందమ్మా ఆ గ్యారంటీ కార్డు ఆ బిల్లు అలాగే బిరువాలో ఉందమ్మా ఇవన్నీ ఆయన నాకు అసలు పుస్తకంలో రాసేశారమ్మా పెద్దిరాజు గారు ఇవన్నీ విషయాలు ఇలాగే ఈ ఆఫ్రిక్ విషయం కూడా ఇలాగే ఆ రోజు మీతో ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, గురువు యొక్క వైభవంలో నాకు ఈ పుస్తకంలో ఇవన్నీ రాసుకున్నానమ్మా నేను. గురువు నాన్నగారు గురువు గురించి చెప్పిన మాటలన్నీ తీసి ఆ గురువు వైభవం పుస్తకాలు రాసుకున్నానమ్మా నేను. అమ్మా అది రాసేటప్పుడు ఆ గురువు వైభవం గురించి రాస్తంటే నేను నా ఇన్సిడెంట్లన్నీ కూడా నాకు రోజు రాసేసుకున్నానమ్మా, నాకు జరిగిన అనుభవాలు. ఈ ఆఫ్సెట్ మిషన్ కొన్నప్పుడమ్మా ఒకసారి నేను గవర్నమెంట్ టెండర్కి వెళ్ళాను. గవర్నమెంట్ టెండర్కి వెళ్తున్నప్పుడు నాన్నగారిని కలిసి వెళ్ళాను. ఆ రోజున నాన్నగారు అన్నారు మనకి కొంత వర్క్ వస్తుందమ్మా అమ్మాజీ అన్నారు. నేను ఇంకా వెళ్ళిపోయానమ్మా, టెండర్ వేశాము, టెండర్ అయిపోయిందమ్మా. టెండర్ ఓపెన్ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు ఓపెన్ చేశారమ్మా, ఆయన సమక్షంలో ఓపెన్ చేస్తే లీస్ట్ టెండర్ వేరే వాళ్ళకి వచ్చిందమ్మా, నేను సెకండ్ లీస్ట్ వచ్చానమ్మా. అయితే ఆ లీస్ట్ టెండర్ వచ్చిన ఆయన కలెక్టర్ గారు ఈ వర్క్ నాకు 30 రోజుల్లో చెయ్యాలి అని అడిగారమ్మా ఆయన. ఆ లీస్ట్ వచ్చిన ఆయన ఏమన్నారంటే నేను అంత తొందరగా అన్ని చేయలేనండి అని చెప్పి ఆయన అన్నాడమ్మా. నేను వెంటనే లేచి నేను చేస్తాను సగం వర్క్ నాకు ఇవ్వండి, నేను అదే రేట్లు చేస్తాను ఒప్పుకున్నాను. అంటే అసలు ఆ టెండర్ జారిపోవాల్సిన టెండర్ అమ్మా, లీస్ట్ కాదు నేను. కానీ గురువు అనుగ్రహం అసలు ఆ మాట అమ్మా, గురువు నోట్ల నుంచి వచ్చిన మాట అది ఎలా అక్షరాలా జరిగిపోద్దంటాకి ఆ రోజు నాకు ప్రత్యక్ష నిదర్శనం కనపడిందమ్మా, ఫస్ట్ నిదర్శనం నాకు ఆ రోజు వెళ్ళి అది నాన్నగారు ఆ మాట అంటాం. నేను వెళ్తాం నాకు ఇది జారిపో అని నాకు లోపల ఎక్కడ సందేహం రాలేదమ్మా. ఆ లీస్ట్ వచ్చింది నేను సెకండ్ లీస్ట్ వచ్చినప్పుడు నేను సందేహమే రాలేదు నాకు రాదని, ఎందుకో తెలియదమ్మా. మరి ఆ భరోసా ఉంది, ఇది నాకు వస్తుంది అనే భరోసా అన్నమాట. ఆ భరోసాతో అది అలా వచ్చింది. ఆ తర్వాత అమ్మా ఈ ప్రింటింగ్ ప్రెస్ గురించి మేము చాలా ఇబ్బందులు పడుతుంటే నాన్నగారికి చెప్పుకున్నానమ్మా ఇలా, నాన్నగారు ఇది పరిస్థితి. నాన్నగారు తెలియదు ఏముంటుందమ్మా, ఆయన మన అసలు మనకు అత్యంత సమీపంగా ఉన్న ఆయనే కదమ్మా, మన హృదయంలో అంతర్యామగా ఉన్న ఆయనకి మన నేను ఇదిగా చెప్పుకోవాల్సింది ఏముంటుందమ్మా. అసలు ప్రతిదీ మన మన పుస్తకం మన జీవితాలన్నీ కృష్ణ పుస్తకాలు కదమ్మా ఆయన దగ్గర. నేను ఏదన్నా అడగాలని నాన్నగారి దగ్గరికి వెళ్తే అది నేను అడగకుండా ముందే ఆయన అడిగేసేవారమ్మా నన్ను. అలాంటి ఆయనకి తెలియదేముంటుందమ్మా. నేను ఆ రోజు ఇంకా నాన్నగారు ఇది చెప్తే నాన్నగారు ఏమన్నారంటే అమ్మా మనం దరిద్రాన్ని కొనుక్కున్నామమ్మా, మనం అది మన ప్రారంభంలో అనుభవించవలసినప్పుడు తప్పదమ్మా, అది నువ్వు ఫేస్ చేయాలి. ఫేస్ చేసిన వల్ల నీకు ఏ నష్టం కలగదమ్మా, నువ్వు ఒడ్డుకు వచ్చేస్తావు అన్నారమ్మా. అయితే ఆ రోజు ఇంకో ఆయన అన్న తర్వాత అమ్మ నేను అన్న నాన్నగారు నాకు అసలు ఏమి చెయ్యాలనిపించట్లేదు నాన్నగారు, చాలా నిరాశక్తి వచ్చేస్తుంది. ఆ రోజు వెళ్ళి చెప్పిన సంభాషణ అమ్మ నాకు ఏమి చెయ్యాలనిపించట్లేదు నాన్నగారు అంటే నాన్నగారు ఒకటి చెప్తారమ్మ, అమ్మా మనం ఏ పని చేసినా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని చేస్తున్నామమ్మా, మనం మనం ఏ పని మొదలెట్టినా దాని ఫలితాన్ని ముందే మనం డిసైడ్ చేసేసుకుని పని చేయాలని చేస్తున్నాం మనం ఇక్కడ. దాంతో ఏమవుతున్నాం అంటే ఎక్స్పెక్టేషన్ అందనప్పుడు మనకి రియాక్షన్ వచ్చేస్తుందమ్మా. అసలు ఈశ్వరుడు సంకల్పం ద్వారా జరుగుతుంది ఈ సంఘటన, ఏది జరిగినా నీకు ఈశ్వర సంకల్పమైన నీ భావం నీ మనసులో ఉంటే ఈశ్వరుడు ఇచ్చిన పని నాకు ఇది, ఇది నేను ఈశ్వరుడు ఇచ్చిన పనిని నేను చేస్తున్నాననే భావం లేకుండా ఈశ్వరుడు నాకు కేటాయించిన పని ఆయన చేయించుకుంటున్నాడని చెయ్యమ్మా, అప్పుడు నీకు రియాక్షన్ రాదు, మనం అక్కడే ఫెయిల్ అయిపోతున్నామమ్మా. మనం ఎక్కడ ఎంత నేను చేస్తున్నాను అనే మాట అని అమ్మా పని వలన ఎవరు టైర్ అవ్వరవమ్మా, నేను చేస్తున్నా అనే కర్తృత్వం పెట్టుకోవడం వలన టైర్ అయిపోతున్నావమ్మా మనం. నువ్వు ఎక్స్పెక్టేషన్తో అమ్మా మరి ఫలితం ఈశ్వరుడు ఇస్తాడు, నీ చేతిలో ఉన్న పని నువ్వు చేయటం వరకే నీ డ్యూటీ అమ్మా, ఆయన ఎలా ఇచ్చినా స్వీకరించే బాధ్యత నీది. అంతేకానమ్మా ఆయన మనం క్వశ్చన్ వేయటానికి లేదు, అది నువ్వు పని మానేయటం నీ చేతిలో లేదమ్మా, పని నేను నిలిచిపెట్టాలమ్మా, నువ్వు పని నిలిచిపెట్టకూడదమ్మా అని చెప్పారు. నేను ఈ పని చేయలేకపోతున్నానని చెప్తాను కదా నాన్నగారు ఆ మాట అంటాం అన్నమాట, పని నిన్ను విడిచిపెట్టేయాలమ్మా, నువ్వు పని నిలిచిపెట్టకూడదన్నారు అమ్మా. ఆ పనిని విడిచిపెట్టాలి అనే భావన ఆ రోజుతో పోయిందమ్మా నాకు, అది నాటం బిడ్డగా నన్ను వదిలేసి అమ్మ పనులు తర్వాత. ఇప్పుడు ఈ మధ్య కాలం అంటే నీ ఫ్రీ అయిపోయినాక నాన్నగారు షష్టిపూర్తిగా ఆ మాట కూడా నువ్వు కూడా ఉండే ఉంటావు, నువ్వు చెప్పలేదమ్మా ఆ రోజు చెప్పారు కూడా అమ్మ ఇప్పుడు ఇవన్నీ తీరిపోయినాయి, ఇప్పుడు ఏమీ లేవు అని. అంటే కానీ ఆ రోజున సిచ్యుయేషన్ కి అది నాకు ఇంకా ఆ తలంపు రాలేదమ్మా. నీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అంతే దాన్ని ఇది ఎసుడు తెలియకుండా వస్తుందా? నాన్నగారు చెప్పారు కదా నువ్వు ఎంజాయ్, నువ్వు ఆనందం పంచుకుంటున్నావు నలుగురితో, దుఃఖాన్ని మాత్రం అందరికి పంచిపెట్టపాకు. ఆనందం వస్తే అందరికి పంచుకో, దుఃఖాన్ని మాత్రం నువ్వే తీసుకో అనేవారు కదా నాన్నగారు చెప్పేటప్పుడు. అంటే అది గురువు దగ్గర. కానీ అమ్మా ఆ దుఃఖం ఎవరి దగ్గర తీరిపోద్ది? నాకు గురువు గారి దగ్గర తీరిపోయేదమ్మా. గురువు గారి దగ్గర చెప్పేసుకుంటే నాకు అయిపోయేది. ఇటువంటి సిచ్యుయేషన్ అయినా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే నేను ఫ్రీ అయిపోయేదమ్మా. గురువు యొక్క అక్కడ ఎటువంటి ప్రారంభాన్నైనా అది మనకి ఈశ్వరుడు ఎన్ని మొట్టికాయలు వేయాల్సిన అమ్మ తలబోయే దగ్గర కిరీటంతో సరిపెట్టేస్తారమ్మా గురువు. నాన్నగారే చెప్పారు ఈ కృష్ణ పరమాత్మ అర్జునుడికి తోడుంటే అర్జునుడికి తలబోవాల్సిన దగ్గర కిరీటంతో ఆపేశాడు కదమ్మా. అలాగే మనకి ఎంత కష్టం వచ్చినా కూడా దాని పెయిన్ తెలిసేది కదమ్మా నాకు. ఆ పెయిన్ ఆయన తీసుకునేవారమ్మా. అది ఎలా తెలిసిందంటావేమో ఒకసారి నా మిషన్ గురించి అమ్మా, అది అయిపోయినాక నాన్నగారు ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పారమ్మా, నేను ఆ మిషన్ అమ్ముడు అవ్వాలి, కాశీ విశ్వేశ్వరుని అడిగాను అన్నారమ్మా నాన్నగారు. కాశీ విశ్వేశ్వరుని నాన్నగారు అడిగారు. నాన్నగారు అడిగితే ఏంటమ్మా, నేను కాశీ విశ్వేశ్వరుని అడగలేదమ్మా. నేను నాన్నగారితో నేను కూడా కాశీ వెళ్ళానమ్మా అప్పుడు. అప్పుడు ఆంధ్ర ఆశ్రమం ఏదో అక్కడ ఏదో క్షత్రియ కళ్యాణ మండపం ఏదో మా ఏదో ఆశ్రమం ఏదో అమ్మ ఓపెన్ జరిగిందమ్మా కాశీలో. అప్పుడు నేను నాన్నగారితో వెళ్ళానమ్మా. అయితే కానీ నేను కాశీ విశ్వేశ్వరుని అడగలేదమ్మా, నేను నాన్నగారికే చెప్పుకున్నానమ్మా. కానీ నాన్నగారికి చెప్పినా కూడా నేను ఎప్పుడు ఏమంటానంటేనమ్మా, ప్రారంధాన్ని అనుభవించగలిగే శక్తిని ఇమ్మని అడిగేదానమ్మా నాన్నగారిని. నేను ఎప్పుడు ఇది తీసేయండి, ఈ బాధ తీసేయండి నాన్నగారు అని అడగలేదమ్మ. ఎందుకంటే నాన్నగారు చెప్పిన మాటల ప్రభావం అమ్మ అది. నాన్నగారి ప్రవచనాలు రమణ భాస్కర్ చదువుతుంటేనమ్మా, రమణ భాస్కర్ ఎలా చదివేదాన్ని అంటే ఒక పుస్తకం వచ్చి రెండో పుస్తకం ఇంకో నెలకు కానీ రాదు కదమ్మా నాకు, ఈ నెల లోపల ఈ పుస్తకాన్ని 10 సార్లు చదివేసేదాన్నమ్మ. ఆ చదవటంలో ఎటువంటి స్ట్రెంత్ వచ్చిందంటేనమ్మా, ఏదొస్తే ఏంటి, ఏదొచ్చినా అది పాషాన్, అది పాస, ఇది ఎప్పుడు ఇది వెళ్ళిపోతుంది అంతే. ఇది ఎప్పుడు అది దానిపైన చూసుకుని వెళ్ళిపోతుంది. ఇది నన్ను ఏం చేయలేదు, నాకు అండగా నా గురువు ఉన్నారు, ఇది నన్ను ఏం చేయలేదు అనిపించేదాన్ని. అలాగే ఏం చేశారు నాన్నగారు ఈ మిషన్ కూడా అలా అమ్ముడైపోయిందమ్మా మిషన్. అలాగే నాన్నగారి యొక్క అనుగ్రహంతోనే మేము దాని నుంచి బయటపడిపోయామమ్మా. కానీ అమ్మా మనం ఎప్పుడు చేస్తే మన కోరికలు ఉంటాయి. నేను నాన్నగారు కదా, నాన్నగారు మా కోరికే నాకు తిప్పలు తెచ్చిపెడుతుంది కదా నాన్నగారు అని అడిగాను. నేను ఏదో చెయ్యాలని చేస్తున్నాను, ఆ కోరిక కోసమే నేను, ఆ కోరిక కోసమే నేను పనులు చేస్తున్నాను నాన్నగారు, ఆ కోరికే నాకు తిప్పలు తెచ్చి పెడుతుంది కదా నాన్నగారు అని అడిగాను. నాన్నగారు అన్నారమ్మా, అమ్మా నీ కోరిక బలం ఎక్కడుందమ్మా? నీ కోరిక బలం లేదమ్మా, నీ ప్రారంభంలో ఆ పని చేయవలసి ఉంటే నువ్వు చెయ్యవద్దు అన్నా కూడా నీ ప్రారంభంలో నీ చేత జరిగించవలసి ఉంటే అది జరగాల్సిందేనమ్మా, అది ఆగదు. నీ కోరిక ఏమి బలం లేదమ్మా, ఈశ్వరుడి సంకల్పానికే బలం. అంటే నీ సంకల్పం ఈశ్వరుడి సంకల్పంతో కలిస్తే నీ పని జరిగిపోయిందని నువ్వు ఆనందపడవచ్చమ్మా, కానీ నీ కోరికకి బలం లేదు అని తేల్చేశారమ్మా. అంటే నీ కోరిక బలం లేదమ్మా, నువ్వు ఏదో చేశాను అనుకుంటున్నావు కదా, నేనేదో చేశాను నువ్వు అనుకుంటున్నావు, అందుకే నాకు తిప్పలు వచ్చినాయి అనుకుంటున్నావు. కాదమ్మా, అది నీ ఈశ్వర నిర్ణయంలో ఉన్నప్పుడు రావాల్సింది వచ్చి తీరుతుందమ్మా. నా భగవాను అప్పుడు అమ్మగారు చెప్పిన మాట నాన్నగారు మళ్ళీ ఆ రోజు చెప్పారమ్మా నాకు, అమ్మ జరగవలసింది జరిగే తీరును, జరగరానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగనే జరగదు, ఇది సత్యం, ఊరక ఉండట ఉత్తమం అని చెప్పి భగవాన్ చెప్పిన మాట తల్లికి ఇది సరిపోతుందమ్మా మన జీవితకాలం సాధనకి అన్నాడు నాన్నగారు నాకు. ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకోమ్మా అమ్మ, అది అన్ని మర్చిపో నువ్వు, ఇది ఒక్కడే గుర్తుపెట్టుకో, ఇది ఒక్కడే గుర్తుపెట్టుకో అన్నారమ్మా ఆ రోజున. కానీ అమ్మా మనకి ఈ ప్రారంభంలో రావాల్సి ఉంటే మనం అక్కడితో ఆగిపోతామమ్మా, అన్ని మళ్ళీ ఇంక వీరే జరుగుతాయి కదా. మాకు మళ్ళీ 2008లో నేనేం చేశాను, ఇంకో కొత్త పని చేశాను. ఈ మిషన్ అమ్మ మిషన్ అమ్మిచ్చేసరి కదమ్మా అయిపోయింది కదా, మరి అక్కడతో తీరిపోయినాయి కదమ్మా, కొంత రిలాక్స్ గా ఉండాలి కదా నేను. అంటే అప్పుడు 2008లోనమ్మ ఒక వెంచర్ వేశానమ్మ రియల్ ఎస్టేట్. అయితే అక్కడ నేనేం చేశానంటేనమ్మ, పిల్లల పెళ్లిళ్ళ కోసం అని ఉంచుకున్న డబ్బు మొత్తం ఆ వెంచర్లో పెట్టేశానమ్మ. అసలు ప్రారంభం ఎంత దెబ్బలు కొడుతుంది అనేది, ఆ మొట్టికాయలు వేస్తున్నది అది ఎన్ని వేసినా మేము ఎలా నిలబడ్డాం అనేది అసలు ఇది హైలైట్ అమ్మ నా లైఫ్ లో. మూడు మా ఇద్దరు పెళ్లిళ్ళ కోసం దాచుకున్న డబ్బు మొత్తం అక్కడ పెట్టేశానమ్మ. అదే టైంలో నేను అపార్ట్మెంట్ కొనుక్కున్నాను అమ్మ, ఈ అపార్ట్మెంట్ కి అడ్వాన్స్ ఇచ్చున్నానమ్మ. ఈ అపార్ట్మెంట్ ఇద్దరు అమ్మాయి పెళ్లి, ఆ అబ్బాయి పెళ్లి, ఒక పక్క డబ్బులు అక్కడ ఆగిపోయినాయి, ఈ పెళ్లిళ్ళు సెటిల్ ఏంటి అసలు అమ్మ మిరాకిల్ అమ్మ, అడిగిన వాళ్ళు అడిగిన నో అనుకున్న డబ్బులు ఇచ్చేయటం అన్ని పనులు జరిగిపోయినాయి అమ్మ. మూడు శుభకార్యాలు జరిగిపోయినాయి అమ్మ. నాన్నగారు మూడింటికి నాన్నగారు వచ్చారమ్మా. నాన్నగారు మా అమ్మాయి అమ్మాయి ఎంగేజ్మెంట్ కి, అబ్బాయి ఎంగేజ్మెంట్ అన్నిటికీ వచ్చారమ్మా. కానీ జరిగిపోతే అందరూ అమ్మ అడిగారు నన్ను, అందరు బంధువులు అందరూ ఆశ్చర్యపోయారమ్మా. మా నాతో పాటు రియల్ ఎస్టేట్ లో ఉన్నాడు అడిగారమ్మా నన్ను, మీరు ఎలా తింటున్నారండి, ఎలా నిద్రపోతున్నారండి అని అడిగారమ్మా నన్ను. అంటే నేను అన్నాను, అండి నాకు పెద్ద అండ మాకు గురువు ఉన్నారండి, నా వెనకాల అన్ని ఆయనే చూసుకుంటారు. నేను సబ్జెక్ట్ తింటున్నానండి, సబ్జెక్ట్ వింటున్నానండి, సబ్జెక్ట్ వింటూ పడుకుంటున్నానండి నిద్ర పట్టేస్తుంది, సబ్జెక్ట్ వింటూ తింటున్నానండి నాకు తినేస్తున్నానండి, నాకు ఏం తేడా తెలియట్లేదు. ఇందులోంచి ఎలా బయటపడతానా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. అది ఆయన చూసుకుంటారు, ఆయనకి అప్పచెప్పేశానండి నేను. నేను నా గురువుకి సరెండర్ అంటే ఎలా అంటే, ఏది వచ్చినా నాన్నగారికి అప్పచెప్పేసేదన్నమ్మ. అసలు నేను బుర్రలో పెట్టినదాన్ని కాదు, ప్రతిదీ ఆయనే, అన్నీ ఆయనే. అసలు అలా మొత్తం ఆ రోజు అసలు ఆ వెంచర్ నుంచి ఎలా బయటపడ్డామో నాకు తెలియదమ్మా. నాన్నగారు మమ్మల్ని బయట పడేసేసారమ్మా. నన్ను పడేసి మళ్ళీ నాపై ఏం చేశారంటే, అమ్మా మీరు ముసలి వయసులో కష్టపడకూడదమ్మా, మీరు ఎవరి దగ్గర చేయి చాచకూడదు అని అని నాకు చెప్తూ, మీ చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలమ్మా, కింద ఉండకూడదు, మీకు మీకు మీ ముసలి వయసులో మీకు ఇవన్నీ ఆలంబన అవుతాయి అమ్మా. ఈ వెంచర్లో వచ్చినవన్నీ ఒకసారి అడిగానమ్మా నాన్నగారు, నేను ఏదన్నా ఇట్లా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు నాన్నగారు అని అడిగాను. దానికి నాన్నగారు చెప్పారు అప్పుడు, అది నాన్నగారికి అంటే నాకు తెలియదమ్మా ఏం చెయ్యాలో తెలియదు, నాన్నగారికే అప్పచెప్పేదాన్ని, అది కూడా నాన్నగారికే అప్పచెప్పేసేదాన్ని. ఆ విషయం కూడా నాన్నగారే చూసుకున్నారు. చూసుకుని ఒకసారి అన్నారంట, అమ్మ నువ్వు మీ ఇద్దరికి కూడా ఇచ్చే గుణం ఉందమ్మా, కానీ మీ ముసలి వయసు మీకు అవసరమైనవి కూడా మీరు ఉంచుకోవాలమ్మా అని నాన్నగారే చెప్పారమ్మా. నాకు ఆ ఆలోచన కూడా రాలేదమ్మా, కానీ అది కూడా ఆయనే మాకు ఏర్పాటు చేసి వెళ్ళారమ్మా. అంటే ఒక కూతుర్ని ఒక తండ్రి అమ్మా పుట్టింటి వాళ ళ్ళు ఎలా చూసుకుంటారో, వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగకుండా వాళ్ళు జీవితం అంతా ఆడపిల్లకి మంచి అయి చేతిలో పెట్టాలి, వాళ్ళ జీవితం బాగుండాలి, ఇన్ని కో నాన్నగారు ఆధ్యాత్మిక కదా, భౌతికంలో కూడా మమ్మల్ని అలాగే తీసుకెళ్తారమ్మా. భౌతికం నాన్నగారు చెప్తారమ్మా, భౌతికం వేరు ఆధ్యాత్మికం వేరు కాదమ్మా, భౌతికంలో మనకు ఆధ్యాత్మికం నేర్పించేశారమ్మా, ఆధ్యాత్మికంలో భౌతికం కూడా చూపించేశారమ్మా మనకి.
అవును,
అంటే ఎటువంటి స్టేజ్కి తీసుకెళ్తారమ్మా అందరినీ అంటే, ప్రారంభం కొట్టే దెబ్బలు కొడుతుంది కానీ అటు ప్రభావం మన మనసుకేమి అందకుండా చేసేసారమ్మా.
అవును,
అంటే అది నిజంగా గురు గ్రేస్ అమ్మ, అది గురు గ్రేస్. అది అసలు అది అనుభవైక వైద్యం అమ్మ చెప్పాలంటే. నేను అది నేను విడిగా ఇలా చెప్పలేను కూడా అనుకుంటా. అసలు మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం అసలు వర్డ్స్ కూడా సరిపోవమ్మా, సరిపో. నాన్నగారు అది ఆ సబ్జెక్ట్ లో అలా ఇక్కడ మీ సత్సంగంలో చెప్పుకుంటుంటే అనిపిస్తుందమ్మా, నాన్నగారు వచ్చి చెప్తున్నారా అనిపించేదమ్మా నాకు. ఎక్కడా మనం చెప్తున్నామనే తెలిసేది కాదమ్మా నా. అంటే ఏది జరిగినా ఈశ్వర సంకల్పమే అనేది మనకి అసలు ఒక్కసారి ఆ మైండ్ లో ఫిక్స్ అయిపోతేనమ్మా, ఇంకా ఎటువంటిది వచ్చినా కూడా ఏంటిలే అనిపించేంత ధైర్యం తీసుకొస్తే, ఎంత ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా ఏముంది ఇది నాకు, ఇది నాకు లెక్క ఏంటి అనే లెక్క తీసుకొచ్చేసారమ్మా. ఇలా నాన్నగారు అసలు మా లైఫ్ లోకి ఎంత అవటమే ఒక పెద్ద మిరాకిల్ అమ్మా. అమ్మా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనో ముముక్షత్వం రాదన్నారు నాన్నగారు. ఆ ముముక్షత వచ్చింది కానీ మళ్ళీ ఆ ముముక్షతని పెంచి పోషించాలంటే నీకు ఒక మహాపురుష సంశ్రయ దొరకాలి, అంటే ఒక మహాపురుషుడు ఆశ్రయం దొరకాలన్నారు. అది నాకు గురువు గారు ఆ మహాపురుషుడు ఆ మహాజ్ఞాని ఆయనేనమ్మా, ఆయన ఉండ ఆయన ఇచ్చిన దాంతోనే ఈ రోజు కూడా మేము అసలు అసలు అందరికన్నా పెద్ద బంధువు అంటే అసలు ఆయనేనమ్మా నాకు. ఇంకెవరు పెద్ద ఆత్మబంధువులు అంటే ఎవరు కనపడరమ్మా నాకు. నాకు ఏంటంటే అసలు గురువు యొక్క అనుగ్రహానికి అసాధ్యం అంటే ఏముందమ్మా, ఆయన ఏది చేసినా తాతాంలో అవసరం కదమ్మా, అంతా మౌనంగానే చేసేసేవారు నాన్నగారు. పక్క నాన్నగారు అంటారు కదమ్మా, గురువు అనుగ్రహించడు పక్క వాడికి కూడా తెలియదమ్మా. మీ నాన్నగారు ఇలా చెప్తుంటే ఒకరోజు సత్సంగంలోనమ్మా నాన్నగారు ఒకటి చెప్తున్నారు, నాకు అది నేను మాట్లాడుకుంటే నాకు కూడా గుర్తుకొచ్చిందమ్మా. నాన్నగారు ఒకసారి గొరగనమూడిలో మాట్లాడుతూ గురువు తన తన గురువు అనేవాడికి అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెషన్ చేయగలగాలి, ఈ రెండే కాదు ఎఫెక్షన్ కూడా ఉండాలి అని చెప్తున్నారమ్మా. అమ్మా అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఆ వస్తువు ఏదైతే బోధిస్తున్నాడో ఆ వస్తువులకు ఎక్స్పీరియన్స్ నాన్నగారికి ఉందమ్మా, అది మనందరికీ చిన్న చిన్న మాటలతో ఎక్స్ప్రెషన్ కూడా చేశారమ్మా నాన్నగారు. మనందరం కూడా అసలు ఏ స్థాయికి వెళ్తే మనందరం సుఖపడతామో ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారమ్మా. అన్ని చేస్తుంటే నాకనిపించిందమ్మా అయ్య బాబాయ్ నాన్నగారు చెప్పినది మనం నాన్నగారి మాటలు శ్రవణం చేస్తున్నాము, మననం చేస్తున్నాము, చెప్పుకుంటున్నాము, కానీ అనుభవం ఉందా? అనుభవం లేకుండా ఈ మాటలు చెప్పేస్తున్నాం కదా, ఎక్స్ప్రెషన్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తుంది వాళ్ళకి అందాలి కదా, ఎదుటి వాళ్ళకి ఎలా అందుతుంది అసలు, అసలు మనకి అంత ఎఫెక్షన్ ఉందా గురువు గారి మీద ఎఫెక్షన్? మనం ఏం పనికి వస్తాం చెప్పుకుంటాక అసలు సత్సంగాలని అప్ప చెప్పుకోవటమేనా? నేను ఇది నాన్నగారి దగ్గర విన్న మాటల్ని ఎగ్జామ్లో పరీక్ష రాసినట్టు మళ్ళీ దాన్ని నేను అవన్నీ మన్నం చేసుకుంటూ సత్సంగంలో చెప్పుకుంటున్నాం, ఇది కరెక్టేనా, ఇది చెప్పుకోవటం కరెక్టేనా అని లోపల నుంచి ఒక గుబులు వచ్చిందమ్మా నాకు. వస్తేనమ్మా మళ్ళీ నాన్నగారు ఇంకొక మాట ఇంకొక ప్రవచనం పెట్టుకుంటా అందులో చెప్తున్నారమ్మా, బొత్తిగా మీకు అనుభవం లేదని చెప్పుకోవటం మానేయకండి, మీరు నిరంతరం ఏది చింతిస్తున్నారో అది మీరు అయిపోతారు, మీరు నిరంతరం దేని గురించి మాట్లాడుకుంటున్నారో, దేని గురించి నిరంతరం ఆలోచిస్తున్నారో, దేని గురించి నిరంతరం మీరు మాట్లాడుకుంటున్నారో, మీరు ఆలోచిస్తున్నారో మీరు అయిపోతారు అని చెప్తే నాకు అనిపించిందమ్మా. ఆయన మాటలు చెప్పుకుంటూ ఆయన మాటల్ని మనం ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఆయన మాటలు శ్రవణం చేస్తూ ఒకరి గురించి ఒకరు ఇలా షేర్ చేసి ఇంత ఆనందం పొందుతున్నామే, నిజంగా ఆనందం. అసలు ఆచరించి నాన్నగారి మాటలను ఆచరించి అనుభవంలోకి తెచ్చుకుంటే ఇంకెంత ఆనందమో కదా, పరమానందం అంటే అదే కదా అంటే అని అనిపించింది. అసలు ఈ చెప్పుకుంటేనే ఇంత ఆనందం వచ్చేస్తుంది కదమ్మా మనకి, అసలు ఒకళ్ళు నాన్నగారి మాట నాన్నగారి గురించి చెప్పుకుంటేనే ఆనందం పొంగిపోతుంది, ఆయన మాటలు వింటుంటే మననం చేసుకుంటుంటే ఇంత ఆనందం పొందుతున్నాం కదా, ఆయన మాటల్ని ఆచరించి అసలు అర్థం చేసుకుని ఆచరించి అనుభవంలో తెచ్చుకుంటే ఇంకా మనం తరించిపోతాం కదమ్మా.
అవును
అసలు గురువు నాన్నగారు చెప్తారు చాలాసార్లు చెప్తారు కదమ్మా, గురువు అంటే మీరు మీరు మీతో ఉన్న బంధువులవు, నీ పిల్లలవు, నీ భర్తవు, అందరూ నీకు కాటి వరకే తోడొస్తారు మహా వస్తే, కానీ నీతో నీకు నీ గురువుతో అనుబంధం ముందు కూడా ఉంటుంది, అంటే ఇంకా ముందు కూడా నీ ఆయన మాత్రం వదిలిపెట్టరు నిన్ను, నువ్వు ఆయన స్టేజ్కి వెళ్ళే వరకు అంటే ఆయన స్థితి నువ్వు పొందే వరకు నిన్ను వదిలిపెట్టడు. వేటగాడు జంతువుని ఎలా వేటాడతాడో గురువు నిన్ను నీ అజ్ఞానాన్ని వేటాడి అజ్ఞానాన్ని నాశనం చేసి నీకు అమృతత్వం ప్రసాదిస్తాడని చెప్తారు కదమ్మా నాన్నగారు, అది 100% కరెక్ట్ కదమ్మా. మరి మనకి ఆయన రిమెంబరెన్స్ మన నిరంతరం ఆయన మన హృదయంలో మన తలుచుకోకపోతే మనం ఆయన ఎలా తలుచుకోగలుగుతామమ్మా అసలు. ఆయన హృదయంలో మనం ఉన్నాం కాబట్టి మన హృదయంలో ఆయన పెట్టుకోగలుగుతున్నాం అనిపించింది అమ్మ నాకు. దీనికి నాన్నగారు, అమ్మ నా టైం నాకు తెలియట్లేదమ్మా, మీరు నాకు మరి నేను చెప్పచ్చలేదు, నాకు తెలియదు, వెళ్ళిపోతుందమ్మా టైం.
చెప్పచ్చు అంటే కంటిన్యూ చేయండి, ఎందుకంటే మీరు మీ అనుభవమే కాదు, మీరు టోటల్ గా నాన్నగారు జీవితం పొడుగునా చెప్పిన సబ్జెక్ట్ అంతా ఇందులో ఇమిడిచి చెప్తున్నారు. సో మీరు టైం గురించి పాటించుకోవద్దు, మీరు కంటిన్యూ చేయండి. అండ్ ఇంకో విచిత్రం చెప్పను, ప్రతి ఆదివారం ఒకళ్ళు మాట్లాడిన తర్వాత చెప్తున్నాను కదా, ప్రతిసారి కూడా ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత చెప్పే సబ్జెక్ట్ దానికి సమన్వయంగా వస్తుంది ప్రతిసారి. మాట్లాడే ప్రతి మాట నేను రాసుకున్న సబ్జెక్ట్ లోనే ఇది. ఆ మీటింగ్ ఏవైతే ఈ రోజు నేను చెప్తాం అనుకున్నాను సేమ్ అవే మీరు అనుభవంతో కూర్చొని చెప్తున్నారు. సో ఇంకా దీనికి భిన్నత్వం లేదు, అందుకు మీరు కంటిన్యూ చేయండి.
అంటే ఉన్నది ఒక్కటే అయ్యేసరికి అమ్మ అందరి హృదయాల్లో ఉన్న ఆయనే కదమ్మ అంతర్యామిగా, ఆయనే ఏం చెప్పాలో ఏం చెప్పించాలో అందరికి ఆయనే లోపల నుంచి గైడెన్స్ కదమ్మ మనకి.
అందుకు అమ్మాజీ గారు కంటిన్యూ చేయాలి టైంతో నిమిత్తం లేకుండా.
అలాగేనమ్మా, థ్యాంక్ యూ. అయితే అది మళ్ళీ నేను అంటే నాన్నగారు అంటారు కదమ్మా ట్రూత్ లో టైం లేదంటారు కదమ్మా, నిజం మాట్లాడుకుంటున్నప్పుడు గురువు గురించి చెప్పుకుంటున్నప్పుడు టైం తెలియదమ్మా, సత్సంగంలో అలా కూర్చుంటే ఆ టైం తెలియదమ్మా, అందుకే నేను డౌట్ వచ్చి అడగలేనమ్మా అంతేను.
అవును కంటిన్యూ చేయండి.
ఓకే ఓకే అమ్మా, అయితేనమ్మా గురువు అనుగ్రహానికి మనం ఇలా చెప్పుకుంటున్నాం కదమ్మా, ఇలా చెప్పుకుంటా చెప్పినాక ఆ రోజు నాన్నగారు ఆ మాట అన్నాక అనిపించిందమ్మా, అనుభవంలో లేకపోయినా మనం చెప్పుకోవచ్చు, చెప్పుకుంటా చెప్పుకుంటా ఉంటే ఎప్పుడొకప్పుడు మాగా అనుభవం కూడా వచ్చేస్తుంది. అందుకని మనం చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్, సత్సంగం చాలా ఇంపార్టెంట్ అనిపించిందమ్మా.
అవును
సత్సంగం ఉండటం, నాన్నగారు చెప్పారు కదమ్మా సత్సంగం అనేది సత్యంతో ఉండటమేను. సత్సంగం అంటే ఏంటో మీకు ముందు అర్థం అవ్వాలి, మీలో ఉన్న సత్పదార్థంతో మీరు కలిసి ఉండటమేనమ్మా. మరి అమ్మా నాన్నగారు ఒకసారి చెప్పారు రమణ మహర్షి గారి యొక్క ఆశ్రమానికి ఒక సైంటిస్ట్ వచ్చాడని, ఆయనేమో గోచి పెట్టుకుని అలా కూర్చున్నాడమ్మా, ఆయన వచ్చి అలా కూర్చున్నాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఈయన అడగలేదమ్మా, కాఫీ పుచ్చుకుంటారా టీ పుచ్చుకుంటారని మర్యాద కూడా చేయలేదమ్మా, ఆయన కాసేపు కూర్చుని వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయి తర్వాత అమెరికాలో రోటరీ క్లబ్లో మాట్లాడుతూ, నేను సౌత్ ఇండియా వెళ్ళినప్పుడు ఒక మహర్షిని మహానుభావుడి దగ్గరికి వెళ్ళాను, మహాత్ముడి దగ్గరికి వెళ్ళాను, ఆయన సన్నిధిలో కూర్చుంటే నాకు ఒకటి స్ఫురించింది, ఈ మనోదేహాలకు అతీతంగా ఈ రాగద్వేషాలకు అతీతంగా నేను అనుకునేదాన్ని ఇప్పటి వరకు అసలు మానవ జీవితం మరణంతో ఎండైపోయేది అనుకునేవాడిని, కానీ ఈ మనోదేహాలకు అతీతంగా మనకున్న రాగదేశాలకు అతీతంగా అసలు ఈ అన్నిటికీ అతీతంగా ఏదో ఒక సత్వస్తువు మన హృదయంలో ఉందని నాకు స్ఫురించింది, కానీ అది ఏదో నాకు తెలియట్లేదని కూడా నాకు తెలుస్తుంది అని ఆయన ఒక మహానుభావుణ్ణి ఒక మహాత్ముని సందర్శన భాగ్యం చేత నాకు కలిగిన అనుభవం ఇది అని ఆయన చెప్తారమ్మ. అంటే ఆ చెప్పటం వల్ల ఏంటమ్మా, మనకి ఏదో ఒక సత్పదార్థం సత్వస్తువు మన హృదయంలో ఉందనేది అసలు ముందు వస్తువు ఉందని తెలిస్తే వెతకటం మొదలెడతాం, అప్పటి నుంచి అన్వేషణ ప్రారంభిస్తాం కదా, అది అందుకోవాలి అది అందుకోవాలి అది అందుకోవాలని. అసలు ఉన్నదని తెలియకపోతే మనం ఏమీ చేయలేము. నేను ఆ భక్తి అంటే ఇంతే, మన నేను ఆ పూజలు చేసుకోవటమే, ఇగో ఈ వ్రతాలు చేసుకోవటం ఉపవాసాలను చేసుకోవటమే అనుకుని ఉండిపోయి ఉంటే ఎంత చీకట్లో ఉండిపోయేదని అనిపించిందమ్మ నాకు. నాన్నగారిని చూడటం వలన, నాన్నగారి దగ్గర ప్రవచనాలు వినటం వలన అసలు ఒక ఆత్మజ్ఞానం అనేది అంటే అసలు నాకు ఆ పేరు వినలేదమ్మా అప్పటి వరకు. నేను ఈ ఆత్మజ్ఞానం ఏంటి అనేది నాకు తెలియదమ్మా, అజ్ఞానం ఏంటి ఆత్మజ్ఞానం ఏంటి అసలు ఇది ఏంటి అసలు అనేది అప్పటి వరకు నాన్నగారు చెప్పే వరకు, నాన్నగారు ప్రవచనం వినే వరకు నాకు దీని గురించి ఇంత మాత్రం కూడా లేదమ్మా, ఆలోచన లేదు, అది తెలీదు. ఎందుకంటే అసలు అరుణాచలంలో క్షేత్రం ఒకటి ఉందని కానీ అక్కడ భగవాన్ అనే ఆయన ఒక 54 సంవత్సరాలు జీవించి వెళ్ళిపోయారని కానీ, ఆయన సత్యాత్మ స్వరూపులని కానీ, అసలు ఆయన ఆయన సత్యబోధే నాన్నగారు ఇలా వ్యాప్తి చేస్తున్నారు ఈ విషయాలు నాన్నగారి దగ్గరికి వెళ్ళినాకే తెలిసిందమ్మా నాకు. అంటే నేను 33 సంవత్సరాలు పెద్ద అజ్ఞాన అంధకారంలో ఉన్నట్టేనమ్మా. కానీ నేను అప్పుడు కూడా అనుకున్నాను, అంటే ఈశ్వరుడు అంటే నాన్నగారు చెప్పిన మాట అమ్మా, ఎప్పుడు ఎవరి ఎలా జరగాలో ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెన్ ఇన్ ఇట్స్ ఓన్ టైం అన్నారు కదమ్మా. అది అలాగే నాకు ఆ టైంలో నాన్నగారి దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చిందమ్మా. అందుకే ఆ 33 ఏళ్ల వయసుకి వెళ్ళగలిగానమ్మా నాన్నగారి దగ్గర. కానీ అది కూడా నేను రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఏమనుకున్నానంటే ఇప్పటికైనా తెలుసుకోగలిగాను, చాలా సంతోషం. ఇప్పటికైనా నేను ఏంటి అసలు మానవ జీవితం ఎందుకు వచ్చింది, అసలు జన్మ ఎందుకు, జన్మ ఎత్తటం, అసలు జన్మ రాహిత్యం అంటే ఏంటి, ఈ జన్మ పరంపర నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, అసలు జన్మ పరంపరల ఈ ప్రారంభం ఏంటి, ఈ కర్మ ఏంటి, ఇవన్నీ కూడా నాకు నాన్నగారి దగ్గరికి వచ్చినాకే తెలిసిందమ్మా. అప్పటి వరకు నేను అనుకుంటాను అదే, నాన్నగారు చెప్తారు కదమ్మా, అమ్మ నేను రాశాను నాన్న చలిత్ర, కూపస్థ మండుకాలని సాగర్ తీరం చేర్చారమ్మా ఆయన, అమ్మా బావిలో కప్పలం, ఈ బావిలో కప్పలకి ఏం తెలుసమ్మా నాన్నగారు, ఆ బావిలో దాని సరౌండింగ్స్ ఎంతమ్మా, వంటిల్లు, మన వంటింట్లో మేము కుందేళం అనుకున్నాం అనుకో, అసలు చెప్తున్నా మాకేం తెలుసు, ఎంతవరకు తెలుసు, పూజ చేసుకోవడం తెలుసు, జపం చేసి ఏదో నామం చేసుకుంటామేమో, లేదంటే వ్రతాలు చేసుకో, ఇంతవరకే కదా ఇదే నేను భక్తి అంటే ఇదే అనుకున్నానమ్మా. కానీ భగవాన్ వచ్చి భక్తికి అర్థమే మార్చేశారు కదమ్మా, భక్తి అంటే ఇది కాదు, నీలో ఉన్న అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని నువ్వు తెలుసుకోవటమే నీ నిజమైన భక్తి, నిజమైన జ్ఞానం అని చెప్పారు కదమ్మా ఆయన. అసలు ఈ మాటకి అర్థం నాన్నగారు, ఈ నాన్నగారు చెప్పే వరకు కూడా నాకు తెలియదు. అంటే ఒక మహాత్ముని, ఒక మహానుభావుణ్ణి సందర్శించడం వలన ఆ సైంటిస్ట్కి ఎలాంటి అదృష్టం కలిగిందో నాన్నగారి దగ్గరికి వెళ్ళినాక నాకు ఆ అదృష్టం కలిగింది అనుకున్నానమ్మా. అంటే నాకు సాధనలు నేను ఇప్పుడు నాన్నగారు నాకు ఏ సాధనలు చేతకవు, బుద్ధుడు చెప్పిన అష్టాంగ యోగాలు నాకు తెలియవు, పతంజలి సూత్రాలు నాకు తెలియవు, నాకు తెలిసిన మీ పాదాలు ఒక్కటే, నాకు తెలిసిన భక్తి మీ పాదాల మీద భక్తి ఒక్కటే, నాకు మీరే ఏదన్నా చేయండి, నాకు ఏ ఎక్కడ నేను మిమ్మల్ని ఏం అడగను, మీ పాదాల భక్తి నాకు ఉంటే చాలు అని అనుకునేదాన్నమ్మ. అలాగే నాన్నగారు ఒకరోజు ఆ ప్రవచనంలో చెప్తున్నారమ్మా, ఓ భక్తుడు అడుగుతున్నాడంట, నాకు ధనం వద్దు, నాకు గౌరవాలు వద్దు, నేను మోక్షాన్ని కూడా అడగను, నీ పాదాల మీద భక్తి ఉంటే చాలు నాకు, ఎన్ని జన్మలు వస్తే నాకేంటి అన్నాడంట. అసలు భక్తి అనేది ఎంత, అది అది నాన్నగారు అంటూ ఆ మాట చెప్తూ, భక్తి ఎవడబ్బ సొమ్ము, భక్తి రావడం అంత సులభమా, భక్తి కూడా అందరికీ రాదు, భక్తి అంత సులభమా, భక్తి శరణా, భక్తి ఎలా ఉండాలంటే ఆ భక్తిలో నువ్వు కరిగిపోవాలన్నారమ్మా నాన్నగారు. భక్తి అంటేనమ్మా భక్తి దాచుకోవాలమ్మా, నాన్నగారు అనేది ఒకసారి భక్తి దాచుకోవాలమ్మా, భక్తిలో నువ్వు కరిగిపోవాలమ్మా, నువ్వు అనేది ఉండకూడదు, అక్కడ పంచదార బొమ్మ నీళ్ళలో కరిగిపోయినట్టు భక్తిలో కరిగిపోవాలమ్మా, అప్పుడు కదమ్మా, అప్పుడు కదా నువ్వు తానుగా అయిపోతావు. అంటే మనం నాన్నగారి ప్రవచనంలో చెప్పిన మాటలే అప్పుడప్పుడు నాన్నగారిని విడిగా కలిసినప్పుడు కూడా ఇలా చెప్తా ఉండేవారమ్మా. నాన్నగారిని నేను ఒకసారి అడిగానమ్మా, నాన్నగారు నాకు తెలుస్తుంది నాన్నగారు, నాకు లోక చింతన ఎక్కువైపోతుంది, దైవ చింతన తగ్గిపోతుంది అనిపిస్తుంది నాన్నగారు, నాకు తెలుస్తుంది నాన్నగారు ఈ భావం, నేను ఎక్కువ బయటికి వెళ్ళిపోతున్నాను, అంతర్ముఖం అవ్వట్లేదు, నేను దైవ చింతనలు ఎక్కువ లేననిపిస్తుంది నాన్నగారిని అడిగితే నాన్నగారు అన్నారమ్మా, కంగారు పడకమ్మా, కంగారు పడకు, నీకు నిదానంగా వస్తుంది, కంగారు పడకు, అది దాన్ని అలా వదిలే, నువ్వు అదే పెట్టు, అది నువ్వు నాకు నాకు ఏంటి నాకు ఇలా ఉంది, నాకేంటి భక్తి చింతన లేదు, నాకేంటి లోక చింతన ఎక్కువైపోతున్నాయి, ఇవి ఈ తలంపులు నువ్వు పెట్టుకోబాకు, నువ్వు కంగారు పడకమా, నువ్వు అలా ఉండు, అవి చూస్తా ఉండు అనేవారు. అమ్మ మనం ఎన్నో జన్మలు నాన్నగారు అంటారు మన టెండెన్సీలు అంత తొందరగా పోవు, ఆ టెండెన్సీలు ఎన్నో జన్మల నుంచి పోగేసుకొచ్చుకుంటాము, ఆ టెండెన్సీలు తీసేసేవాడు గురువు ఒక్కడే, అన్న దానికమ్మా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు షాపింగ్ అంటే పిచ్చం, అంటే ఎక్కడ సేల్ పెట్టినా వెళ్ళిపోయి ఏదో ఒకటి కొనుక్కొచ్చుకునేదాన్నమ్మా, అంత పిచ్చి. అయితే నాన్నగారు ఒకసారి విజయవాడలోనమ్మా, శివబాబు గారని మన వాళ్ళ మిస్సెస్ పేరు కృష్ణ గారమ్మా, వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూర్చుని ఉన్నామమ్మ, 10 మంది ఉన్నాం మేము అక్కడ కూర్చుని ఉన్నామమ్మ. నాన్నగారు ఒక మాట అన్నారమ్మ, మనం 2 మాటలు సరిపోయే దగ్గర 10 మాటలు ఎందుకు, 2 చీరలు సరిపోయే దగ్గర 10 చీరలు ఎందుకు అన్నారమ్మ. 2 మాటలు సరిపోయే దగ్గర పది మాటలు ఎందుకు మాట్లాడుతున్నాము, 2 చీరలు సరిపోయే దగ్గర 10 చీరలు ఎందుకు అన్నారమ్మ. అసలు నాకు లోపలకు దూచుకెళ్ళిపోయిందమ్మా ఆ మాట. ఆ తర్వాత షాపింగ్ పిచ్చి పోయిందమ్మా. అసలు నాకు ఆశ్చర్యం, మా అక్కలందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి నువ్వేంటి షాపింగ్కి వెళ్ళట్లేదండి. అంటే నిజంగా నేను అనుకున్న ఆ వాసన నేనైతే తీసుకోలేనమ్మా, నా వల్ల అయ్యేది కాదు ఆ వాసన తీసుకోవటం. నాకు అది ఎప్పటి నుంచి పోగేస్తున్నాను, నాకు ఒక సరదా. కానీ నాన్నగారి దగ్గరికి వచ్చినాక ఆ వైభవం అమ్మ, గురువు యొక్క ప్రేమ గ్రేస్ అమ్మ, నాకు ఆ హృదయాంతరంలోకి వెళ్ళిపోయే ఆ మాట పట్టుకుందమ్మా ఆ మాట. ఇంకా అప్పటి నుంచి అనిపించింది నిజమే కదా, 2 ఎందుకు నేను షాపింగ్కి వెళ్ళి చీరలు కొనాల్సి, ఇవన్నీ అసలు ఎప్పుడు కట్టుకుంటాను నేను, వీటన్నిటి ఎన్ని ఎప్పుడు ఎన్ని కడతాను నేను, నా జీవితం పొడిన కట్టిన ఎన్ని కడతాను నేను, ఎందుకు ఇది అని చెప్పి ఒక థాట్ వచ్చేసమ్మా, నేను షాపింగ్కి వెళ్తాం
మానేశానమ్మా.
కానీ ఈశ్వరుడమ్మా మామూలు అడిగారు కదమ్మా, మా పిల్లలు ఉన్నారు చూసావమ్మా, నేను వదిలేస్తే వాళ్ళు మొదలెట్టారమ్మా. మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపించుకొచ్చారు, అమ్మ నాకు ఇది బాగుంటుందని తెచ్చాను, అది బాబోయ్ నేను వద్దని వదిలేశానమ్మా, మళ్ళీ మీరెందుకు వేస్తున్నారంటే అక్కడ అక్కడ మళ్ళీ అనిపించిందమ్మా. అంటే నీకు నాన్నగారు ఒకటి చెప్పారు, నీ కోరికండి చేసిన పని నిన్ను బంధిస్తుంది.
అవును,
నీ కోరికతో ప్రయత్నం లేకుండా వచ్చింది నువ్వు అనుభవించినా నీకు పట్టుకోదన్నారు నాన్నగారు.
అవును,
ఆ మాట నాకు గుర్తొచ్చింది. సరే వాళ్ళ మాట ఎందుకు తీసేయాలి, సరే కానీ అని అలాగే వాళ్ళ నేను కాకపోతే కొంచెం కంట్రోల్ చేస్తాను, అమ్మ పట్టు చీరలు కొనబాకండి అమ్మ, పట్టు చీరలు నేను కట్టుకోదా అనిపించట్లేదమ్మా అని ఏదో బతుందా చెప్పుకునేదన్నారు అమ్మా. అలా వాసన అసలు వాసన తీసేయాలంటే గురువు చూపు పడితేనేనమ్మా, గురువు మాట అన్న నాన్నగారు అంటారు కదమ్మా, 1 look ఈజ్ ఎనఫ్, 1 touch ఈజ్ ఎనఫ్, 1 word ఈజ్ ఎనఫ్ అంటారమ్మా. అసలు అరుణాచలేశ్వరిని చూచి చింతించి నేను దాకి పక్వం చేసి నీ వేలు దూరం అరుణాచల అని రమణ మహర్షి గారు అన్నారు కదమ్మా, నేను అనుకునేవాడిని నాన్నగారిని. నాన్నగారు మీ చూపు మీరు మీ కరుణా కటాక్ష వీక్షణలతో నన్ను చూడండి, అప్పటికీ నేను మగ్గలేదో నా గురించి మీరు లోపల ఆలోచించండి నాన్నగారు, చింతించండి. అదే కాకుండా నన్ను టచ్ చేయండి, ఏదో ఒకటి చేయండి, నన్ను మాత్రం మీరు అనుగ్రహించేయండి అని నాన్నగారిని అడిగేదన్నమ్మా ఆ మాట. నేను అంటే నేను నాన్నగారి దగ్గర కూర్చుని ఇక్కడ ఆయన దగ్గరే కాదు ఇక్కడ ఫోటో దగ్గర కూర్చుని చెప్పుకునేదన్నమ్మా. నాన్నగారు ఏదన్నా చెప్పాలనిపిస్తే నాన్నగారి దగ్గరికి వెళ్తా కుదరలేదనుకో అమ్మాయి, నాన్నగారు ఫోటో దగ్గర కూర్చుని చెప్పేసుకునేదన్నమ్మా. అరుణాచలేశ్వరుడు గురించి భగవాన్ అన్నారు కదమ్మా, నాకు నువ్వే దేవుడివి, నువ్వే గురువువి, నువ్వే డాక్టర్వి, నువ్వే మందువి. నేను నాన్నగారిని కూడా అలాగే అంటున్నానమ్మా, నాన్నగారు నాకు మీరే, నాలో ఏదుందో ఆ కుట్ర అదంతా మీరే తీసేయాలి, మీరే గురువు, మీరే దేవుడు, మీరే దైవం, నాకు మీరే వైద్యుడు కూడా, నాకు నా రోగం మరి భవరోగం తగ్గించాలంటే దానికి సాధ్యం ఒక గురువు, గురువేనమ్మా ఘనమైన వైద్యుడు అని చెప్పారు నాన్నగారు. మనది ఉన్న రోగాలు భవరోగాలు పోవాలంటే అది తప్పించేవాడు గురువు అక్కడే కదమ్మా, ఆ భవరోగం తీరాలి అంటే ఆ గురువు అనుగ్రహం మనకు కావాలి. అంటే నాన్నగారు ప్రవచనంలోనే చెప్పారు అన్నమాట, ఈ భవరోగాలు తీర్చేవాడు ఘన వైద్యుడు గురువు, ఆయన మాటలు శ్రవణం చేయటం నీకు మందు, ఆ మాటల్ని అర్థం చేసుకుని ఆచరించటం నీ పథ్యం లాంటిది. అంటే మందు వాడేటప్పుడు పథ్యం కూడా చేయాలి కదమ్మా.
కరెక్ట్,
మరి మందు వాడుతూ పథ్యం చేయకపోతే రోగం తగ్గలేదంటే ఎలా తగ్గుతుంది అని అన్నారు నాన్నగారు. అంటే వినేసేసి మన్నం చేసేసి నీకు వింటున్నావు, శ్రవణం చేస్తున్నావు, మన్నం చేసుకుంటున్నావు, అది నీకు మందు బాగానే ఉపయోగపడుతుంది నీకు. కానీ దాన్ని ఆచరణలోకి తెచ్చుకున్నప్పుడు కదా నువ్వు, అంటే ఆ పచ్చిన చేస్తేనే కదా నీకు అనుభవం రుచిలోకి వచ్చేది, నాకు అనుభవం అనుభవంలోకి వచ్చేది నీకు. ఆచరించినప్పుడే కదా ఆ మాటలు విని అర్థం చేసుకుని ఆచరిస్తేనే కదా నీకు అనుభవంలోకి వస్తుంది అని నాన్నగారు చెప్పిన మాట అది అనిపిస్తామ్మా. నిజంగా కదా నాన్నగారే వైద్యుడమ్మా, మన 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 రోగాన్ని ఈ భవరోగాన్ని తీసేయగలిగాడ ఘనమైన వైద్యుడు ఆయనే
కదమ్మా.
అరుణాచలేశ్వరుణ్ణి భగవాను ఏమైతే అడిగారో అవన్నీ నాన్నగారి దగ్గర ఇక్కడ నేను ఫోటో పెట్టి దగ్గర అడిగేస్తా ఉంటానమ్మా కూర్చుని. అంటే నాది ఏది వచ్చిందో ఆయన చెప్పేసుకుంటానమ్మా, అంటే నేను ఫ్రీ అయిపోతా, ఇక నాకు లోపల ఏ థాట్ ఉండదమ్మా. అయితే ఒకసారి ఇలాగే వాసంతిని, విజయవాడ నుంచి వాసంతి కూడా వచ్చిందమ్మా నాతో పాటు గురుగారి దగ్గర ఒక రోజు వస్తే నాన్నగారు అప్పుడు కూడా వైట్ ఎలిఫెంట్ గురించి చెప్పారమ్మా. చెప్పి వైట్ ఎలిఫెంట్ తెచ్చి అమ్మ నాకు చాలా అశాంతి వచ్చేసిందమ్మా అన్నారమ్మా నాన్నగారు ఆ రోజున. అంటే అసలు వాసంతికి స్టన్ అయిపోయి అర్థం కాలేదమ్మా అమ్మాయికి, ఇదేంటి ఎవరిని చూస్తే శాంతిగా ఉంటాము, ఎవరి దగ్గర మనం అందరం హ్యాపీగా ఉంటాము, ఆయన అశాంతి వచ్చేసింది అంటారు ఏంటి అని అడిగిందమ్మా. అప్పుడు మా ఇంటికి వచ్చేవారు గుప్తారావు గారని, మాకు నాన్నగారి తర్వాత నాన్నగారి లాగా మేము ఆయన్ని అలా చిన్న గురువు గారు అనేవాళ్ళం అమ్మ. ఆయన చెప్పారు వాసంతికి, ఏమండి ఆ హృదయంలో నాన్నగారు ఉన్నారండి, అన్నీ ఆయనకు అప్పచెప్పేస్తాండామా, ఏమేమో ఏమి ఉంచుకోదండామా, ఆయనకు అప్పచెప్పేస్తానండి, ఆ అశాంతి అంతా ఆయనకు అప్పచెప్పేసిందండి అన్నారన్నమాట.
సూపర్ అండి.
అంటే నాన్నగారే ఆ మాట వాడారమ్మా, అశాంతి వచ్చేసిందమ్మా నాకు అన్నారమ్మా ఆ రోజు నా అమ్మాయి ఆ వైట్ ఎలిఫెంట్ గురించి చెప్తుంది.
అంటే ఇక్కడ ఒక్క క్షణం, ఒక్క క్షణం అంటున్నారు అంటే సరెండర్ వైభవం, అంటే సరెండర్ శరణాగతిలో ఉన్న వైభవం. అంటే నాన్నగారు ఒకటే అనేవారు, నీకు నిజంగా గనక శరణాగతి కుదిరితే నీకు అసలు సాధనతో పని లేదు. సో మీ సాధన ఆయన అయిపోయారు
అంటే
ఓపెన్ మైండ్ ఓపెన్ హార్ట్ ఉన్నదిన్నట్టుగా గురువు గారు ఆనెస్ట్ గా మీరు ఉన్నదిన్నట్టుగా చెప్పి మొత్తం భారం అంతా ఆయన మీద వేయడం వల్ల మీరంతా ఆయన తీసుకున్నాను అనే దానికి ఉదాహరణగా మళ్ళీ మీరు వెళ్ళినప్పుడు ఆ ఇన్స్టెన్స్ ఆయన మళ్ళీ అంటే జీవుడుగా మనం భగవంతుని ఏం ప్రార్థిస్తామో అది ఆయన అయ్యి మిమ్మల్ని సుఖస్థానంలో ఉంచేశారు.
అది మాత్రం
అంటే దిస్ ఇస్ సో వండర్ఫుల్ ఆంటీ, సో వండర్ఫుల్ చెప్పండి.
అవునమ్మా నువ్వు కాసేపు నువ్వు చెప్పేసేమ్మా తర్వాత.
లేదు లేదు మళ్ళీ నెక్స్ట్ వీక్ చెప్తారు కదా, అయితే
నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం కొన్ని ఇంకా కొన్ని కొన్ని ఇంకా కొన్ని అనుభవాలు ఉన్నాయి, అన్ని చెప్పలేం మీకు ఎక్స్పీరియన్స్ ఇంకా అన్ని చాలా ఉన్నాయి కానీ అన్ని చెప్పలేను, కొన్ని రాసుకున్నాను నేను.
అంటే ఇప్పుడు అలా కాదు, ఇక్కడ హరి మనకి ఏ హరి లేదు, మనం ప్రశాంతంగా నాన్నగారిని స్మరించుకోవడానికి ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ ఎవరో మనందరం నాన్నగారి భక్తులు, అందరూ ఈ మార్గంలో ఉన్న వాళ్ళు, అందరికి సమానమైన అనుభవాలు ఉండడం ఇది సహజం కదా, అందరూ ఆయన బిడ్డలం కదా.
అవును కదమ్మా, మరి
మీకు ఉన్నవన్నీ కూడా ఎన్ని వారాలు పడితే అన్ని వారాలు షేర్ చేసుకుంది కానీ
నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తానమ్మా. అందరి భక్తులకి అవకాశం రావాలమ్మా, ఇది ఈ ప్లాట్ఫామ్ చాలా బాగా ఉంది నాకు. అంటే మన అనుభవం అమ్మ, నేను అడిగాను గ్రీష్మని, అమ్మ అనుభవం చెప్పమంటున్నా, నా అనుభవం నాకు కదమ్మా, మరి నేను ఆనందపడతాను, మరి ఈ అనుభవం మీకు చెప్పడం వల్ల నేను నన్ను గోల్పే చేసుకుంటే అవుద్దామనమ్మా అక్కడ అని అడిగాను నేను. అంటే తను గ్రీష్మ మాట చెప్పింది, కాదా ఆంటీ మీ అనుభవం మీకు చెప్ప గురువు గారితో మీకున్న అనుబంధం మీ అనుభవాలు షేర్ చేయటం వల్ల అందరం కూడా హృదయంలోకి వెళ్ళిపోతాం గురువు గారి గురించి, గురువు గారితో మా అందరి అనుభవాలు మేము ఎవరికాళ్ళని ఎవరు వేసుకుంటా లోపలికి వెళ్ళిపోతాం అంటే సోర్స్ లోకి వెళ్ళిపోతాం, అందుకే అనుభవాలు చెప్పమంటున్నావా అంటే అంది.
అండ్ ఇంకొకటి ఎక్సలెంట్ గా చెప్పింది గ్రీష్మ, మీరు మిమ్మల్ని గ్లోరిఫై చేసుకోవట్లేదు, మీరు ఆయన్ని గ్లోరిఫై చేస్తున్నారు.
అది కరెక్ట్. కానీ అంటే 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 అమ్మ, ఇప్పుడు నేనేదో నేను చెప్పుకునేటప్పుడు నాకు అనిపిస్తుంది అంటే అందరికీ ఉన్నాయమ్మా అనుభవాలు, లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇలా చెప్పుకోవటం వల్ల నేనేమన్నా నేను చెప్పుకుంటున్నానేమో అనిపించి అన్నా అన్నమాట గ్రీష్మతో.
కానే కాదు, మీరు ఆయన వైభవమే చెబుతున్నారు. మీరు మాట్లాడిన ప్రతి మాటలో అందరికీ కనిపించేది నాన్నగారి వైభవమే.
అంతేనమ్మా, అదే ఉన్నది, అదేనమ్మా ఉన్నది ఆయనమ్మా. మేము జీరోస్ అమ్మా, మేము జీరోలు.
మీరు
అంటే
మీ మాటలో అంటే ఇప్పుడు దాకా మీరు ఆల్మోస్ట్ 1 అవర్ మాటలో ఎక్కడ అహంభావన కానీ కర్తృత్వ భావన కానీ అంటే మొత్తం మీరు అంటే అంచెలంచెలుగా ఆయన మీద మొత్తం ఎలా మోపేశారు, ఆయన ఎంత మీ దాని మీ ప్రారంభం అంటే మీ దేహ ప్రారంభం ఎలా ఉన్నా కూడా 100% అది ఆయన తీసుకుని మిమ్మల్ని కర్తృత్వం లేకుండా ఎలా ఉంచారు అనే దానికి యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి.
నిజంగా అమ్మా, అది నా జీవితమే, నాకు ఒక నాకు నిజంగా నా అనుభవాలే. నాకు గురువు దగ్గరికి వెళ్ళకపోతే అసలు గురువు దగ్గరికి ఆ వయసుకి ఎందుకు వెళ్ళానంటేనమ్మా ఆ తర్వాత నాకు అన్ని మొదలైనయమ్మా. అంటే ఎప్పుడు చేర్చుకోవాలో అప్పుడు చేర్చుకున్నారమ్మా ఆయన దగ్గరికి నన్ను.
అవును అవును,
అప్పటి వరకు నన్ను వదిలిపెట్టలేదు కదా.
అంటే అంతకుముందు కూడా అంటే గురువు భౌతికంగా మీ జీవితంలోకి అప్పుడు వచ్చారు, కానీ మీకు ఆల్రెడీ భక్తి అనే విత్తనం
అది.
ఎస్ ఎస్ అవునండి అవునండి,
అదే నేను అనుకుంటున్నాను. సేమ్ అదే మాట నిన్నొక నుంచి వచ్చింది అమ్మ తల్లి, అదే అనుకుంటున్నా తల్లి నేను అదే అంటున్నాను. మరి ఏంటంటే 33 ఏళ్ళకి నాన్నగారు దొరికారు, కానీ ఆ లోపల అసలు మన డెస్టినీ ప్రకారం మేము ఎప్పుడు కలవాలి, కానీ ఈ లోపల జీవుని చూసుకుంటా ఉంటాడు కదా ఎక్కడున్నాడో, ఈ జీవుణ్ణి ఏ శరీరంలో ఉన్నాడో ఆయన చూసుకుంటా ఉంటాడు.
కరెక్ట్ అండి, కరెక్ట్
చూసుకుంటా ఉండి నాకు ఆ డివోషన్ కూడా కల్పించింది కూడా ఆయనే కదమ్మా. అంతా మన మంచిగా అనుకోవటం అవనీయమ్మ, ఏ గుడికి వెళ్ళాలి, రోజు గుడికి వెళ్ళాలి, అభిషేకాలు చేయాలి, ఈ పూజలు, ఇది కూడా ఆయన నన్ను ఆ ట్రాక్ లోనే ఉంచారమ్మా.
అవును అవును, అంటే సన్మార్గం
యా, అది అది గురువు అనుగ్రహం అమ్మ, అది పూర్వజన్మ జన్మాంతర నాన్నగారితో ఉన్న జన్మాంతర అనుబంధం అమ్మా అది నాకు. అది నాన్నగారు కూడా ఒక మాట చెప్పారమ్మా అనుబంధం గురించి కూడా, కూతుర్ని ఒప్పుకోవటం ఒక విషయం అమ్మా, ఇది కాక ఇంకో మాట కూడా ఒకసారి చెప్పారమ్మా స్టేషన్ లో. అలా నాన్నగారు నాకు జన్మాంతర అనుబంధం, నాన్నగారితో మాకున్న జన్మాంతర అనుబంధాన్ని అలా చెప్పుకుంటాకి నాకు అనిపిస్తాం అది అసలు నేను గనక ఈయన హోల్లోకి రాకపోతే నన్ను ఏంటి అనుకుని తలుచుకుంటే వెనక్కి ఒక్కొక్కసారిగా ఒళ్ళు గగర కూర్చుద్దమ్మా నాకు. నేను నేను ఒక్కనే కదమ్మా, నా పిల్లలు నా నాన్నగారు ఆధ్యాత్మికంగా కదమ్మా భౌతికంగా కూడా మన అభివృద్ధిని కాక్షించేవారమ్మా. నా పిల్లల విషయం ప్రతిదీ నా చదువుల దగ్గర నుంచి అసలు మెయిన్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలమ్మా నీకు. నేను
చెప్పండి అంటే
ఇప్పుడు టైం ఉందా లేదు చెప్పచ్చా?
ఉంది ఉంది చెప్పండి అంటే.
మరి ఒకసారి మా అమ్మాయి అమ్మ నాన్నగారు మా పిల్లలు 8th 10th ఆ టైంలో నాన్నగారు స్టేషన్లో నేను కలవటానికి వెళ్తే మన పిల్లలిద్దరూ మీ పిల్లలిద్దరు ఇంజనీరింగ్లో అయిపోతారమ్మా అమ్మాజి అన్నారమ్మా. సరే నేను ఇంటికి వచ్చినాక ఈ మాట మా అమ్మాయితో అన్నా. మా అమ్మాయికి ఇంజనీరింగ్ అంటే అస్సలు ఇష్టం లేదమ్మా. తను ఏమనేదంటే నేను కామర్స్ కోర్స్ చేస్తాను, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను, నేను మాత్రం ఇంజనీరింగ్ చదవను అనేదమ్మా. అని పక్కపక్క నవ్విందమ్మా, నేనేంటి ఇంజనీర్ ఏంటి ఆహాహా నవ్విందమ్మా. సరేలే నేనేం రెట్టించలా వదిలేసా. తను 10th అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు అప్పటికి మా అబ్బాయిది ఇంటర్ అయిపోయిందమ్మా. వాడు 3IIT ఎగ్జామ్లోను ఎంసెట్లోను మంచి ర్యాంకులు, నాన్నగారి ద్వారా నాన్నగారిని సజెషన్ తీసుకుని 3IIIలో జాయిన్ చేయడం జరిగిందమ్మా వాడిని. అప్పుడు నాన్నగారు ఇది ఎంపీసీకి నాన్నగారే చెప్పారు, హాస్టల్లో పెట్టమ్మా దీన్ని అన్నారు. వాడినేమో నా దగ్గరే ఉంచుకుని డే స్కాలర్గా చదివించమ్మా అని చెప్పారు. ఈమెనేమో హాస్టల్లో పెట్టమన్నారు. పెడితేనమ్మా ఈయనకి ఇష్టం లేదు కదా ఇంజనీరింగ్ తెచ్చుకోవటం. ఎంసెట్ ర్యాంక్ కూడా ఎంసెట్ కూడా పరీక్ష చాలా భయంకరంగా రాసిందమ్మా. ఎందుకంటే ఇలానే వదిలేస్తారు నన్ను, కొంచెం లాంగ్ ర్యాంక్ వచ్చింది. కానీ అమ్మా ఈశ్వర క్రియేషన్ నాన్నగారి మాట పొల్లుపోదంటారు చూడమ్మా, అక్కడ మా వారు ఎక్సర్విస్మెన్ ఎక్సర్విస్మెన్ కోటాలో కోటాలో మా అమ్మాయి సీటు విజయవాడలోనే కోనేరు లక్ష్మీ కాలేజీలో వచ్చిందమ్మా.
సూపర్ అంటే
అసలు ఎక్కడికి అసలు అసలు ఎక్కడికి వెళ్ళకండి, మేము అసలు నేను మా అమ్మాయికి ఇష్టం లేదు కానీ నాన్నగారు అసలు అంత ర్యాంకుకి సీట్ రాదని అమ్మాయి, మా అమ్మాయి ధీమా, నన్ను ఎక్కడ వదిలేస్తారు మా అమ్మాయిలు అని. కానీ ఎక్సైజ్ మెన్ కోటాలో మనకు కావాల్సిన కాలేజీలో సీట్ వచ్చిందమ్మ. ఇంకా ఏం చేస్తుంది, చేరిందమ్మ. చేరినాక టూ అయినా కూడా ఇంకా తను సాటిస్ఫై అవ్వాల. 2 ఇయర్స్ తర్వాత ఒకసారి నేను నాన్నగారి దగ్గరికి వెళ్తాను, నేను కూడా వస్తానమ్మా. వచ్చిందమ్మ, వచ్చి నాన్నగారితో మాట్లాడతాను లోపలికి వెళ్ళిందమ్మ. సరే ఏం మాట్లాడుతున్నా సరే వెళ్ళి మాట్లాడన్నానమ్మ. తర్వాత అప్పుడు చెప్పలేదమ్మా నాకు తను, తర్వాత చెప్తుందమ్మా మా మా సర్టిఫికెట్కి వచ్చినప్పుడు, నాన్నగారు వచ్చినప్పుడు అప్పుడు చెప్తుందమ్మా మా అందరికి ఈ విషయం. ఏమని అప్పుడు చెప్పిందమ్మా మాకు ఈ విషయం. నేను లోపలికి వెళ్ళి నాన్నగారిని ఏమి అడిగాను, నువ్వు అడగలేదమ్మా నన్ను అడిగింది అది. నేను అది చెప్పేది నువ్వే చూస్తావు కదమ్మా, నేను అడగటం ఎందుకు అడగలేదన్న. అప్పటి నుంచి ఈ 2015 వరకు నేను అడగలేదమ్మా. 2015లో తను ఏం చెప్పింది తెలుసా, అమ్మా నేను లోపలికి వెళ్ళి నాన్నగారిని ఏం అడిగానో తెలుసా, నాన్నగారు నాకు ఈ ఇంజనీరింగ్ చదవడం ఇష్టం లేదు నాన్నగారు, నేను మానేస్తాను నాన్నగారు అని అడిగిందంట.
ఓహో,
మరి నీకేం చదువుకోవాలనుందమ్మా అని అడిగారు అంటే, నాకు ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైన్ చేయాలన్న నాన్నగారు అంటే, అమ్మా నీకు ఇష్టం లేని పని అంటూ ఉంటే నీ జీవితంలో ఇది ఒక్కటే ఇంజనీరింగ్ పూర్తి చేయడం, ఆ తర్వాత నీకు ఏది కావాలంటే అది చదువుకో అమ్మ వాళ్ళకి చెప్తాను. ఇక నువ్వు నీకు లైఫ్ లో నీకు ఇష్టం లేని పని అంటే ఏది జరగదమ్మా, ఇక ఇదొక్కటే ఇదొక్కటి చేసే అన్నారంటమ్మా అని చెప్పారంట నాన్నగారు. ఆ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఆ ఇంజనీరింగ్ అలా కంప్లీట్ చేసిందమ్మా పిల్ల, అది ఇష్టం లేకుండా చేసి, అది కూడా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగేసి, నాన్నగారు కూడా నీకు ఇష్టం లేని పని అంటే ఇదొక్కటే, నీ జీవితంలో నీకు ఇష్టం లేని పని అంటే ఇదొక్కటేనమ్మా, ఇదొక్కటి చేసి వదిలే అన్నారంట. అది నాకు తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పిందమ్మా ఆ మాట. అది చెప్పి ఆ సర్టిఫికెట్ కూడా మాకు మా ఇంట్లో ఫ్రేమ్ కట్టి ఆ డాడీకి పెట్టుకుని పెట్టుకోండి అని, మీరే తన ఫ్యాషన్ టెక్నాలజీ చేయడానికి బెంగళూరు నాన్నగారే చెప్పారమ్మా, దాన్ని చదువుకోవాలంటుందమ్మా చదివించండి అని నాన్నగారే చెప్పి దాన్ని బెంగళూరు పంపించి చదివించాము. అంటే ఈ ఒక్కటి కాదమ్మా, అసలు ఒక ఇన్సిడెంట్ అని ఒక ఇన్సిడెంట్ కాదు, ప్రతిదీ కూడా అసలు ఈశ్వరుడు యొక్క ప్రణాళిక ఏంటంటే, నాన్నగారు ఏది చెప్తే నేను ఇంకా ఏదైనా ఏ డెసిషన్ అయినా నాన్నగారు దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిందే. పెళ్లి లవ్ చదువు లవ్ అన్నీ కూడా నాన్నగారు డెసిషన్మ్మా, నాకు నాదంటే సొంత నిర్ణయం తీసుకున్నానంటే డంపబడినట్టే నేను, అది ఒకటి తీసుకున్నాము రెండు నిర్ణయాలమ్మా పడిపోవటం అయింది, మళ్ళీ నాన్నగారు లేపటం కూడా అయింది మమ్మల్ని అనుకుని. అప్పుడు సొంత నిర్ణయం అనేది తీసుకుంటాను కదమ్మా, నాన్నగారి దగ్గరికి పోయి నాన్నగారి దగ్గర పెట్టేస్తాను ఆ సబ్జెక్ట్ని, ఇది నాన్నగారి పరిస్థితి అంతే. నాన్నగారు ఏది చెప్తే అది ఇంకా సైడ్కి వెళ్ళే పని లేదమ్మా. ఇంకొకటి ఏంటంటేనమ్మా, ఇక్కడ అంకుల్ కూడా నాకు ఆ సపోర్ట్ అమ్మా, ఆయన కూడా నాన్నగారు ఫాలోయింగ్ అవటం, నాన్నగారు చెప్పిన దాన్ని నేను నాన్నగారు చెప్పినట్టే చేస్తానంటే, మరి కొంతమంది మగవాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు కదమ్మా, కానీ నాకు గురువు గారు చేసిన అనుగ్రహం ఇంకోటి ఇక్కడ ఉందమ్మా, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆయన సరంత చేసేసుకున్నారమ్మా. భగవాన్ దగ్గరికి రావటం, నాన్నగారి దగ్గరికి రావటం మొత్తం కంప్లీట్ సరంట అమ్మా అంకుల్ కూడా. ఆ అనుగ్రహం అంటే అంటే ఎలా అంటే, నల్లేరు మీద బండి ఎలా లాగేస్తారమ్మా, మరి ఏదైనా ఇంట్లో మిగతా ఎన్నున్నా అంటే ప్రతి ఇంట్లో ఉండే ఉంటాయి ఏవో ఉంటాయి, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే అందరూ హ్యాపీగా ఉంటాం, పీస్గా ఉంటాం కావాలి కదమ్మా మనం. ఆ పీస్ అనేది నాన్నగారు మా ఇద్దరికి సత్సంగంలో ఇచ్చారమ్మా, మే ఇద్దరం కూడా కూర్చుని మాట్లాడుకుంటే సత్సంగమే మాట్లాడుతుంది, నాన్నగారి భగవాని చెప్పుకుంటాం.
ఎక్సలెంట్.
2 నెలలు లాక్డౌన్లో ఉంటే అంకులు నేను చేసిన పనులు ఏమమ్మా పగలు, ఆయన కూడా అలాగే నాన్నగారి నాన్నగారు ఫాలో అవుతారమ్మా, నాన్నగారిదే అసలు నాన్నగారు నాకు ఇలా నాకు ఇలా చెప్పారండి అంటే ఓకే అనేవాడు అంతే, నో అని ఎప్పుడు నాకు అగ్నెస్ట్ చేయాల. నాన్నగారు మీరు ఈ సభలకు వస్తున్నారంటే మీ భర్తల సహకారం ఎంతో ఉంటుందమ్మా, మీరు వండి పెట్టేస్తే వాళ్ళు పెట్టు తింటున్నారు, మీరు లేట్గా వెళ్ళిన వాళ్ళని ఏమి అంటలేదు మిమ్మల్ని, అంటే ఈ జ్ఞాన యజ్ఞంలో వాళ్ళకు కూడా ఒక 5 పైసలు వాటా అమ్మా అని చెప్పేవారు నాన్నగారు. అమ్మా జ్ఞాన యజ్ఞంలో వాళ్ళకు కూడా వాటా అమ్మా అని వాళ్ళు రాకపోయినా, కానీ నిజంగా అది 100% నాన్నగారు చేసిన క్రియేషనేనమ్మా, అది లేకపోతే మనకి ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా నాన్నగారు అంటారు కదా, ఇంటికి వెళ్ళాక ఇంత వింటారు ఇంటికి వెళ్ళంగానే ఎందుకు ఇంత లేట్గా వచ్చారు అన్న తిడితే మీరు ఇంత తిరుతుంది, మళ్ళీ మీ కోపతాపాలు బయటకు వచ్చేస్తాయి.
అవును
అనేవారు నాన్నగారు, గుర్తుందమ్మా అనేవారు. అంటే మనం ఇక్కడ రియాలిటీ ఏంటంటే నిజ జీవితంలో కూడా నాన్నగారు చెప్పిన మాటను అన్వయించుకోవటంలోనే మనం లైఫ్ నడిపిస్తే హ్యాపీగా ఉంటామమ్మా. నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, అమ్మ కోప కారణం ఉందనుకోమ్మా, నీకు కోపం వచ్చే సంగతి. నేను ఎప్పుడున్నా అప్పట్లోనమ్మా ఫస్ట్ లో నాకు కోపం బాగానే ఉండేదమ్మా. నాన్నగారి దగ్గర అడిగాను కూడా, నాన్నగారు నాకు కోపం ఎక్కువ వచ్చేస్తున్నావు గారంటే, నాన్నగారు చెప్పారమ్మా నీకు కోపం వస్తున్నప్పుడు ఏమీ మాట్లాడకుండా లేచి పక్కకి వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోయి నీకు ఇష్టమైన పుస్తకం నీకు ఇష్టమైన బొమ్మ చూసుకుంటా కూర్చో. ఎందుకంటే కోపంలో మాట్లాడేవన్నీ చెడ్డ మాటలేనమ్మా, చెడ్డ మాటలే వస్తాయి. ఆ కోపం వచ్చిన కాసేపు నిగ్రహించుకుంటే తర్వాత అంతా పరిస్థితి చక్కబడిపోద్దమ్మా అని. అసలు అలా నాకు అదొక్కటే కొంచెం ఏంటంటే, ఎవరన్నా ఏమన్నా అంటే తప్పు చేయిపోయిన మాట అన్నారే అని ఒక రియాక్షన్ వచ్చేది అప్పట్లో. కానీ ఆ తర్వాత నాన్నగారి దగ్గరికి వెళ్ళినాక అది ఎప్పుడో జారిపోయిందమ్మా తెలియదు.
సూపర్.
నాన్నగారి మాటల వల్ల, నాన్నగారి ఇచ్చిన అనుగ్రహం వల్ల మొత్తానికి అది జారిపోయిందమ్మా. కాకపోతే ఏది వచ్చినానమ్మా, అంటే ఇప్పుడు కష్టం వచ్చి నేను కూర్చుని ఏడటం నాకు చేత కాలేదమ్మా. ఎప్పుడు నేను ఏడవలేదమ్మా, అంటే ఈ కష్టం నాకు తీసే దేవుడా అని ఎప్పుడు ఏడవలేదమ్మా. నేను నాన్నగారి దగ్గర కూడా ప్రారంభాన్ని అనిపించే శక్తిని ఇవ్వండి నాన్నగారు అని అడిగేదాన్నమ్మా నేను. అది అది గురువు గారు నేర్పి, నిజంగా గురువు గారు
ఏంటి కట్ అయింది ఏంట్రా?
కట్ అయిందంటున్నారు.
కట్ అయింది దీది. అయితే మీరు కంటిన్యూ చేసేయండి ఇది.
ముగించేస్తాను. ఎలాగో 22 అయింది కదా, ఒక 5 చెప్పి.
Yeah, excellent.
My God, this is so beautiful, huh? This is so beautiful. I mean, asal aascharyam entante asal idi nanga 1991 lo cheppina Almore meeting vinnanu anamata. Every time oka meeting vini andulo highlight points rastunanu. Every word she spoke is the subject word I actually marked as points. I mean, avadu cheptu unte ante rasin daniki as it is ga avadi jeevithanni udaharana ichesaru. ఇంకా ఆవిడ మాట్లాడాక మనం మాట్లాడాల్సింది ఇంకేమీ లేదు, ఎందుకంటే అనుభవంతో జోడించి మరీ చెప్పారు ఆంటీ. సో ఇట్స్ రియలీ అమేజింగ్ లైక్ దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ దిస్ సత్సంగ్. ఐ మీన్ ఆంటీ విజయవాడలో టీచరా, సత్సంగ్ టీచరా? హలో.
హలో యా దీది. అవును దీది,
విజయవాడ వన్ ఆఫ్ ది టీచర్స్ అయితే అమ్మాజీ. ముందు చెప్పలేదు నువ్వు.
నాకు తెలీదు,
అదే అనిపించింది. టీచర్స్ ముందే అనుకున్నా, టీచర్స్ ఎవరన్నా మాట్లాడితే రెండో వ్యక్తి ఉండకూడదు ఆ సత్సంగంలో అని, ఎందుకంటే దే ఆర్ టైగర్స్.
అంటే ఇట్ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ అన్నమాట. అంటే నేను టీచర్ అవును కాదు అని కాకుండా ఇట్ జస్ట్ హ్యాపెండ్ అన్నమాట. సో
యాక్చువల్ గా మామూలుగా అందరూ మాట్లాడిన తర్వాత టీచర్స్ ని ఎక్స్క్లూజివ్ సెక్షన్ పెడదాము. సో టీచర్స్ మాట్లాడినప్పుడు ఇంటర్ఫియరెన్స్ లేకుండా వాళ్ళకే ప్లాట్ఫామ్ ఇచ్చేయాలి అనుకున్నాను. సో 8:30 ఆల్మోస్ట్ అయిపోయింది.
అంటే యాక్చువల్లీ అంటే నాకు గురువు మీద సరెండర్ షీ హాస్ క్వైట్ అ బిట్ కదా. సో థాట్ లైక్ బాగుంటుంది అని అనుకున్నాను దీది. అంటే ఐ డోంట్ నో దట్ షీ వాజ్ ద టీచర్ అండ్ నాన్ టీచర్ యాక్చువల్లీ. హలో.
హలో. యా చెప్పమ్మా, కట్ అయింది.
యా అంటే యా సరెండర్ తను it was very amazing kada, so that's why you know chapter bound.
Hello, cut out undra voice, cut out undi. సో బ్యూటిఫుల్. యాక్చువల్గా ఆల్మూర్ మీటింగ్లో నాన్నగారు చెప్పింది అదే, అంటే భగవాన్ దగ్గరికి ఒక ఆయన వచ్చి అడుగుతారనమాట భగవద్గీత ఉపనిషత్తులు లేకపోతే బ్రహ్మసూత్రాలు ఇవన్నీ పుస్తకాలు చదవడం ద్వారా ఈ ఆత్మజ్ఞానము ఉన్నదొక్కటే అనే సంగతి మన స్ఫురణకు వస్తుందా, మనం ముక్తి పొందొచ్చా అని అడిగితే అల్పాతి అల్పం అన్నారంట భగవాన్. అంటే నీ పుస్తకాలు చదవడం, ఈ శాస్త్రాలు చదవడం నీకు ఎక్కడి వరకు తెలుస్తుంది అంటే కొద్ది కొద్దిగా నీకు అది హెల్ప్ చేస్తుంది, కానీ ట్రూ హెల్ప్ నీకు కేవలం పుస్తక జ్ఞానం వల్ల రాదు. ఇప్పుడు మనం ఎలా జీవించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా సర్వీస్ చేయాలి, ఆఖరికి హలో
ఇప్పుడు వినిపిస్తుందండి ఉష, జస్ట్ ఒక
అంటే పాప అమ్మాజీ గారు కాల్ చేస్తున్నారా అందుకు నాది కట్ అవుతుంది, ఒకసారి అమ్మాజీ గారు కనెక్ట్ అవ్వమ్మా. గ్రీష్మ హలో,
మరి గ్రీష్మ అయినా ట్రై చేస్తున్నారేమో, ఒక
అంటే పాప అమ్మాజీ గారు లైన్ అంతగా కాల్ చేస్తున్నట్టు.
దీది వినిపిస్తుందా
అమ్మాజీ? కనెక్ట్
అయ్యారా? కనెక్ట్ అవ్వలేదు దీది, లెట్స్ కంటిన్యూ రాపిడ్ ఆఫ్ టుడే, పర్వాలేదు నేను ఆంటీకి చెప్తాను మళ్ళీ.
అలాగే నెక్స్ట్ వీక్
మాట్లాడతాను.
అనుభవంతో పాటు కంప్లీట్ సబ్జెక్ట్ వచ్చేస్తుంది, ఎందుకంటే దేర్స్ నథింగ్ బియాండ్ సరెండర్, సరెండర్ ఈజ్ ఎవ్రీథింగ్. యాక్చువల్గా ఈ మీటింగ్లో కూడా నాన్నగారు చెప్పింది అదే అనమాట, ఇప్పుడు పుస్తక జ్ఞానం మనకు ఉన్నంత మాత్రాన అంటే ఒక మనిషి ఎలా పుట్టిన తర్వాత ఎలా జీవించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా సర్వీస్ చేయాలి, ఎలా పని చేయాలి అనేది మాత్రమే మనం బుక్స్లో సేకరించగలుగుతాము. బట్ నిజమైన హెల్ప్ ఎప్పుడు అందుతుంది అంటే ఒక సత్పురుషి సహవాసం వల్ల, ఒక హోలీ కంపెనీ వల్ల మాత్రమే. అండ్ అది చాలా డిఫికల్ట్, అంటే మనం ఇంద్రియాలతో అక్వైర్ చేసినవి, వెల్త్తో అక్వైర్ చేసినవి ఈజీగా మనం తెచ్చుకోవచ్చు, బట్ ఒక సత్పురుషు సహవాసం ఇస్ వెరీ డిఫికల్ట్. యూనిట్ అంటే లాట్ ఆఫ్ మెరిట్ ఆఫ్ యువర్ ప్రీవియస్ లైఫ్, పూర్వజన్మ సుకృతం నీకు కలిసి రావాలి, నీ సహృదయం కలిసి రావాలి ఆయన మాట అర్థం కావడానికి. సో సత్పురుషుల సహవాసం లేకుండా ఆత్మ జ్ఞానం ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నీకు ఈ పుస్తకాలు ఈ శాస్త్రాలు ఇవన్నీ నువ్వు రిపీటెడ్గా చదువుతూ ఉన్నా కూడా నీకు కొంత, అది భగవాన్ డైరెక్ట్గా అన్నారంట, అల్పాతి అల్పం అంటే నీకు నాలెడ్జ్ సేకరణ జరుగుతుంది కానీ లోపల ఉన్న వస్తువు నీకు అందాలి అంటే ఒక సత్పురుషుడి సహవాసం మస్ట్ అనమాట. సో అంటే ఇంద్రియాలు మనస్సు ఇవి శాంతిగా లేకుండా మనం బ్రహ్మానుభవం పొందలేము. బ్రహ్మానుభవం పొందాలి అంటే మన ఇంద్రియాలు శాంతిగా ఉండాలి, మన మనస్సు శాంతిగా ఉండాలి. సో ఏమన్నారంటే మనకి హోలీ కంపెనీ ఎంత ఇంపార్టెంటో మన ఇంద్రియాలు మనస్సుని ప్రేరేపించే వాళ్ళు లేకపోతే అశాంతి తీసుకొచ్చే వాళ్ళ దగ్గర దూరంగా ఉండమన్నారు నాన్నగారు. ఎందుకంటే సాధకులు ఎప్పుడూ కూడా లైక్ ఇంద్రియాలు మనస్సు శాంతిగా ఉంచుకోవాలి, అది ఉంచుకుంటే మెల్లమెల్లగా మనకి లోదృష్టి పెరిగి లోపల ఉన్న వస్తువు స్ఫురించడానికి అవకాశం ఉంటుంది. అదే దాన్ని రిపీటెడ్గా హర్ట్ చేసి లేకపోతే దాన్ని డిస్టర్బ్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండమన్నారు. సో దట్ యు సాధన డస్ నాట్ గెట్ డిస్టర్బ్డ్. అంటే హోలీ కంపెనీ ఎంత ఇంపార్టెంటో రాంగ్ కంపెనీ అంత హానికరం. సో వీలైనంత ఉద్రేకపరిచే వాళ్ళని, అశాంతి పరిచే వాళ్ళని, ఇంద్రియాలని ప్రకోపం చేసే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండమని చెప్పారనమాట. అండ్ సత్పురుషుల సహవాసం ఎంత వైభవమో ఆంటీ ఆల్రెడీ మనకి బ్యూటిఫుల్గా చెప్పారు, నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఆంటీ కంటిన్యూ చేస్తారు. అంటే సబ్జెక్ట్ అనుభవాలు భిన్నం కాదు, అంటే మన జర్నీలో నాన్నగారు ప్రతి అడుగులో మనకి సహకారం ఉండి ఉన్నది నేనే, మీరు లేరు, మీరు నన్ను చేరే వరకు నేను మార్గదర్శకం చూపిస్తూ ఉంటాను, ప్లస్ మిమ్మల్ని అక్కడికి చేరే వరకు నిన్ను విడిచిపెట్టను. వన్స్ డెస్టినేషన్ ఏంటి అంటే మనం ఆయన భిన్నంగా లేము, ఉన్నది ఆయనే అని ఫైనల్గా మనం తెలుసుకోవడం. అందుకే నాన్నగారు ఏమన్నారంటే మనం నిరంతరం భగవంతుడు స్మరణ అంటే ఒక సీక్రెట్ చెబుతున్నాను అని చెప్పారు. ఆ సీక్రెట్ చెప్పి ముగిందాం, మీరు మళ్ళీ పక్కింటోళ్ళకి చెప్పొద్దని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. అండ్ హీస్ అంటే సో మిస్చీవియస్ కూడా కదా, లైక్ అంటే అలా చేస్తే అసలు మర్చిపోవన్నమాట, నేను ఒక సీక్రెట్ చెబుతున్నాను అని పబ్లిక్ మీటింగ్ లో ముగించేవారు. ఈ సీక్రెట్ మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళకి మీ పక్కింటోళ్ళకి చెప్పకండి అని చెప్పి రిమెంబర్ గాడ్, చాంట్ హిజ్ నేమ్, అంటే నిరంతరం నువ్వు గురువుని స్మరించుకో, నిరంతరం నువ్వు ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన్ని తలపెట్టుకుంటూ ఉండి ఆయన నామం చాంటింగ్ చేసుకుంటూ ఉండు, నీ అహంకారం మెల్లమెల్లగా తగ్గిపోయి నీకు ఆత్మస్థితి కలుగుతుంది. అదే కనుక ఆయన్ని రిమెంబరెన్స్ లో పెట్టుకోకుండా లేకపోతే ఆయన్ని స్మరించుకోకుండా ఉంటే మనకి తెలియకుండానే అహంకారం పెరిగిపోతుంది. సో నిరంతరం స్మరణ, నిరంతరం ఆయన అంకిత భావంతో మనం పనిచేసి ఏ పని చేసినా మనం ప్రసాద బుద్ధితో అంటే వర్షిప్ కింద, వర్క్ వర్షిప్ కింద చేసి రిజల్ట్ని ఆయన ఆయన పాదాల దగ్గర ప్రసాదం కింద పెట్టేయమన్నారు. దట్ ఈజ్ ఇనఫ్. అంటే ఏ పని చేసినా ఆశింపు లేకుండా పనిచేసి వచ్చే రిజల్ట్ని ఆయన పాదాల పట్ల పెట్టేస్తే 100% ఆంటీ ఇందాక చెప్పినట్టు లైఫ్ ప్రారంభమో వెళ్ళిపోతుంది, కర్మ ఖర్చు అయిపోతుంది, మనకి భవిష్యత్తు జన్మలు తీసుకొచ్చే వాసనలు కాలిపోతాయి, అంటే పాస్ట్ కాలిపోతుంది, ఫ్యూచర్ కాలిపోతుంది, మనం ఇప్పుడే ఇక్కడే జ్ఞానాన్ని పొందొచ్చు. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సెషన్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆంటీ కంటిన్యూ చేస్తారు. సో మన సీక్రెట్ నాన్నగారు చెప్పింది ఏంటంటే నిరంతరం మనం భగవంతుడినో గురువునో జ్ఞాపకం పెట్టుకుని ఆయన చెప్పిన మాటలు శ్రవణం చేసి మననం చేస్తూ ఆచరణలోకి తెచ్చుకుంటూ ఉంటే ఇప్పుడే ఇక్కడే మనం మోక్షం పొందొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీక్ అమ్మాజీ గారి కోసం వెయిట్ చేద్దాం.
థ్యాంక్ యూ దీది.
థ్యాంక్ యూ అమ్మా.